మహత్వపూర్ణమైనటువంటి విషయాలు మీరు నిరంతరం గుర్తుంచుకుంటూ ఉండాలి. మొట్టమొదట పరమపూజ్య గురుదేవులు శ్రీ అరవిందో, లాహరి మహాశయ, మళ్ళీ ఉండిపోతుంది ఓకేనా, లాహరి మహాశయ, షిర్డీ సాయి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమానికి సుమారుగా ఒకేసారి జన్మించారు. సుమారుగా ఒకేసారి అంటే ఒక సంవత్సరంలో జన్మించారని కాదు, ప్లస్ మైనస్ 100 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న సంఘటనని కంట్రోల్ చేయడానికి ఓ 50-75 ఇయర్స్ మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా ఎందుకు పుట్టారు అనేటటువంటిది ప్రశ్న మానవ జాతి వేసుకోవటం లేదు. దానికి ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మికత మనకి అందజేయబడింది. ఇది ఆధ్యాత్మికత దారిలో ఉన్నామనుకునేటటువంటి అనేక మంది నా దృష్టిలో పరమ మూర్ఖులు. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నప్పుడు సైన్స్లో లాగే లేటెస్ట్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ కరెక్ట్ వన్. డాల్టన్ యాటమ్ గురించి చెప్పాడు, నైల్స్ బోర్ యాటమ్ గురించి చెప్పాడు, ఐన్స్టీన్ యాటమ్ గురించి చెప్పాడు, కానీ తేడాలు ఉన్నాయి. యాటమ్ అంటే డాల్టన్ చెప్పినప్పుడు 1803, యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్, అంటే పరమాణువుని మనం విభజించలేము, అది బేసిస్ యాటమిక్ థియరీకి. నైల్స్ బోర్ యాటమిక్ థియరీ అని అంటాం, నైల్స్ బోర్స్ యాటమిక్ థియరీ అంటాం, కానీ ఆయన ఏం చెప్పాడు, 3 ముక్కలుగా యాటమ్ అవుతుంది, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూక్లియస్ అండ్ న్యూట్రాన్. దీనివల్ల ఎన్నో మార్పులు మన జీవితంలో వచ్చాయి. నీల్స్ బోర్ కాన్సెప్ట్ వల్ల అది గత 5000 సంవత్సరాల బట్టి, 20000 సంవత్సరాల బట్టి డెవలప్ అయిన కెమిస్ట్రీకి, నీల్స్ బోర్ చెప్పిన 5 ఏళ్లలో వచ్చిన డెవలప్మెంట్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి తెలుసు. అంచేత డాల్టనే కరెక్ట్ చెప్పాడు, కరెక్టే చెప్పాడు, 100% కరెక్ట్ అని నేను చెప్తున్నాను, కానీ ఫిజికల్ ప్లేన్ రియాక్షన్స్కి, ఫిజికల్ ప్లేన్ రియాక్షన్స్కి అదే జరుగుతుంది. యాటమ్ డివైడ్ అవ్వదు, యాటమ్స్ రీఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. అంచేత అది కరెక్టే, డాల్టన్స్ యాటమిక్ థియరీ ఇప్పుడూ కరెక్టే. బోర్స్ యాటమిక్ థియరీ రాగానే ఎక్కడ లాభం వచ్చింది మీకు, ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక మూలకం నుంచి ఇంకో మూలకానికి నువ్వు మారగలవు. అది కాస్ట్లీ ఎఫైర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఏ పదార్థాన్నైనా బంగారంగా మార్చేయవచ్చు. అది నీల్స్ బోర్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. దాని తర్వాత ఐన్స్టీన్ ఇచ్చాడు, అసలు యాటమ్ అంటూ ఏమీ లేదు, ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ క్రిస్టలైజ్ అయినప్పుడు ఒక విశేష కార్యకారణ సంబంధాల వల్ల అనేక ఎలిమెంట్స్ ఏర్పడతాయి. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సైంటిస్టులు అవ్వక్కర్లేదు, చెప్పింది అర్థం చేసుకుంటే చాలు. ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ వాటి వాటి లక్షణాలలో వేరువేరుగా ఉంటుంది. కార్బన్, గోల్డ్, యురేనియం వేరు వేరే ఎలిమెంట్స్, వాటి లక్షణాలు మారవు. ఒక అతి ప్రసిద్ధమైనటువంటి నియమం ఉంది, మ్యాటర్ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. పదార్థాన్ని నువ్వు సృష్టింపజేయలేవు. అంటే అర్థం ఏంటి, ప్రపంచంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని కార్బన్స్ ఉంటాయి, ఎన్ని కాల్షియం ఉంటుందో అంత కాల్షియం ఉంటుంది. యుగాది నుంచి, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఈ ఫార్ములా 100% కరెక్ట్. కానీ తేడా ఎక్కడొచ్చింది, మనుషుల చేతిలో ఎలిమెంట్స్ రీఆర్గనైజ్ అయ్యాయి. నువ్వు మార్చుకోవచ్చు. నేను ఒక గంట కెమిస్ట్రీ క్లాస్ చెప్పే లోపల, లేకపోతే ఈ క్లాస్ చెప్పే లోపల 10,000 న్యూ కాంపౌండ్స్ విచ్ వర్ నాట్ బిఫోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్, కొత్త కొత్త పదార్థాలు తయారవుతుంది, 10,000 కాంపౌండ్స్. ఇదే 6 సంవత్సరాల కిందట చదివాను, ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటాయి, తగ్గవు. అక్కడ ఎలిమెంట్స్ మారలేదు, మూలమైన పదార్థాలు మారలేదు. మారిందేంటి, మీ ఎబిలిటీ టు మిక్స్ దెమ్ టుగెదర్, మీకు కావలసిన నిష్పత్తిలో మార్చుకోగలరు. ఎందువల్ల మార్చుకోగలుగుతున్నాం, అందులో 3 పదార్థాలున్నాయి ప్రతి మూలకల్లోనూ, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ పరమ పూజ్య గురుదేవుల సైన్స్ అర్థం అవుతుంది. అంచేత సనాతన ధర్మం ముఖ్యం కాదు, నిత్యనూతన శాశ్వత ధర్మం ముఖ్యం. మన ధర్మానికి ఉన్నటువంటి డెఫినేషన్లో మూర్ఖత్వం ఎక్కడ జరుగుతోంది అంటే సనాతన ధర్మం. ఇట్స్ ఓకే, ఏన్షియంట్ ఈజ్ ఏన్షియంట్. కానీ నిత్యనూతన, నిత్యనూతన కావచ్చు కానీ అది శాశ్వతమైనది, ఎటర్నల్, ఎవర్ చేంజింగ్, ఏన్షియంట్. ఇది ధర్మానికి టెస్ట్. ఈ టెస్ట్ ఎందుకు ఇక్కడంత స్పష్టంగా చెప్తున్నామంటే, మొత్తం సృష్టి ఏర్పడటానికి ఏ విధంగా ఎలిమెంట్స్ కొద్దీ 3 కావాలి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ మొత్తం సృష్టికి 5 కావాలి, ఫండమెంటల్ పార్టికల్స్, పృథ్వీ, నీరు. నీరు అంటే జల లిక్విడ్ అనండి, తరల పదార్థం. నీరు అంటే మళ్ళా వాటర్ కలిపితం, తరల పదార్థం. అగ్ని, ఫైర్. 4 వాయువు, ఆకాశం. ఇది ఋషులకి తెలుసు, వాళ్ళకి తెలియదని కాదు, మానవ జాతికి ఈ విషయం చెప్పే టైము వచ్చింది. అది చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుతం శ్రీరామ్ శర్మ ఆచార్య. ప్రస్తుతం ఈ క్లాస్ అయిపోయాక మీరందరూ కూడా ఆ శ్రీరామ్ శర్మలే అవుతారు. థియరీ, సైంటిఫిక్ థియరీ అర్థమైపోతుంది మీకు. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏమిటి అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న మెడిసిన్ సిస్టమ్ అంతా కూడా శవాల మీద పరీక్షలు కాదా? ఓ డాక్టరు, కార్డియాలజిస్టు, బ్రెయిన్ సర్జన్ ఏదో అవుతాడు, కానీ ఎందుకు అవుతాడు? ముందు శవాలని కోస్తాడు, చచ్చిపోయిన వాళ్ళని కోస్తాడు. చచ్చిపోయిన వాడు సాధారణంగా ఏదో ఒక రోగంతో చచ్చి ఉంటాడు. ఈ ప్రయత్నంలో వాడికి ఆ రోగానికి కూడా మందు దొరుకుతుంది. అంటే మనం ఏం చేయగలుగుతున్నాం, మనిషికి జీవితాన్ని ఇవ్వలేం, మృత్యువు నుంచి గ్యాప్ పెంచుతున్నాం. తొందరగా చచ్చిపోయేవాడు కొంచెం లేట్గా చచ్చుతాడు. ఇవాళ ఈనాడులో చూశారు కదా, మనం ఇది మాట్లాడుకుంటూనే ఉన్నాం, ప్రపంచంలో ఆ మార్పులు అనౌన్స్ అవుతున్నాయి. నేను న్యూస్ పేపర్ అందరూ చూస్తాను, మనం నాకు చూపించక్కలే, నేను చూశా, వాళ్ళకి చూపిస్తే చూపించు. మీరు చూసింది ఎవరా న్యూస్? 15 సంవత్సరాలు అన్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సైన్స్లో ఓ తమాషా ఉంది, మొదటి స్టెప్ తీసుకోవటానికి 100 సంవత్సరాలు పట్టవచ్చు కానీ నెక్స్ట్ స్టెప్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఆకాశంలో ఎగరాలి. మనకి తెలిసిన డ్రాయింగ్స్ అవి లియోనార్డో విన్సీ దగ్గర దొరుకుతాయి. ఇంకా ముందు నుంచి మన శాస్త్రాలు వేదాలలో ఉన్నాయి. ఇంచేత వేదాల్ని నమ్మేవాళ్ళు వేదాల్ని నమ్మవచ్చు. కానీ ఎగరకం మనకి చేత వచ్చింది ఎప్పుడు అంటే, ఆయన 16th century మనిషి లియోనార్డో విన్సీ. 20th century 1902 రైట్ బ్రదర్స్ ఒక్క నిమిషం పాటు ఏరోప్లేన్ని గాలిలో ఉంచగలిగారు. అంటే ఈ 300 ఏళ్ళు గాలిలో లేరు, కానీ 2 నిమిషాలు గాలిలో ప్లేన్ పెట్టేశాక ఇప్పుడు మీరు టికెట్ కొనుక్కుని ఎక్కుతామంటే మేము స్ట్రైక్ చేస్తున్నాం అనేటటువంటి స్థితికి వచ్చారు. నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా? పేపర్లు ఎందుకు చూడాలి? చెప్పిన ఉదాహరణ అర్థమైందా? ఎయిర్లైన్ సర్వీసెస్ ఎంత ఎక్కువైపోయాయంటే, ఏదో ఇండిగో కలర్ ఆజ్ఞాచక్రానికి సంబంధించింది, మరి మీరు అది చూసుకోగలగాలి. అది మాత్రం ఆ స్ట్రైక్లో లేదు. పేపర్స్ చూడాలి, దానికి చాలా విలువ ఉంది మీకు అర్థం చేసుకోగలిగితే. ఇందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, మీరు నిజంగా నిత్య నూతన శాశ్వత సనాతనత్వానికి అధికారులు అనే ధర్మానికి కారణం ఏంటంటే, వరల్డ్ న్యూస్ మీకు వస్తోంది మీ ఇంటికే. వస్తోందా లేదా? ఎందుకు వస్తోంది? మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీరు మీకు ఎందుకు న్యూస్ వరల్డ్? మీరు ఉపయోగించుకోవటం లేదు న్యూస్ని. ఉపయోగించుకుంటే గురువు గారి ఆధ్యాత్మిక వైజ్ఞానికత అంటే ఏంటో తెలుస్తుంది. అంటే మరి పూర్వకాల పురుషులు ఇది తెలీదా? తెలుసు. వేదాలలో చెప్పబడింది తప్పు అని నేను అంటనే, కానీ నీకేమర్థమైంది వేదాల్లో చెప్పింది అన్నది మీకు అర్థమవుతోందా అన్న ప్రశ్న నేను అలాంటి వాళ్ళని అడుగుతాను. నేను నీకేం తెలుసు వేదాల గురించి, నువ్వు పాటిస్తున్నటువంటి ధర్మం, వేదాలకు సంబంధించిన ధర్మము కాదు, వేదాలు మారిపోయాయి, శృతి స్మృతి ఇవి వేదాలకి లక్షణాలు, వింటాం గుర్తుంచుకోవటం అది వేద లక్షణాలు. నువ్వు వినకుండా ఇదివరకు నువ్వు నేర్చుకున్నది తెలియకుండా నేను సనాతన వేద ధర్మాన్ని పాటిస్తున్నాను అనేటటువంటి వాళ్ల వల్ల గురువు గారు గాయత్రి పరివారు పెట్టవలసి వచ్చింది, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్య సమాజం ఉంది, గాయత్రి మంత్ర సాధన చెప్పే సంస్థ ఉంది. కానీ ఆ సంస్థ స్థాపించిన దయానంద సరస్వతి థియోసాఫికల్ సొసైటీతో చేతులు కలిపాడు. గురువులు కోరుకున్నది అది, విదేశీయులు భారతీయ ధర్మం కలిసి ముందుకు వెళ్ళాలి, కుదరలేదు. ఇంకేంటి, ఈయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడు కదా. థియాసఫీ వేరైపోయి తన డెవలప్మెంట్ తను చెబుతూ హిమాలయాలలో సృష్టిని శాసించేటటువంటి పార్లమెంటు ఉన్నది. ఇది దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా? 5 తత్వాల మీద ఆధారపడిన ఈ సృష్టి, ఈ 5 తత్వాల గురించి మీకు సంపూర్ణమైన జ్ఞానం ఉంటే నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగలవు, అది సైన్స్. దానికి ఇదంతా చెప్తున్నాను. హిమాలయాల్లో ఉంది, కానీ హిమాలయాలలో ఉన్నటువంటి ఆ పార్లమెంట్ అమరులైనటువంటి వ్యక్తుల చేత పెట్టబడి ఉన్నది. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను, ఏరోప్లేన్ ఉదాహరణ ఇస్తే, 2 నిమిషాలు గాలిలో ఉండగలిగితే ప్లేను కొన్ని సంవత్సరాలలో 50-60 ఇయర్స్లో ఎంతసేపు గాలిలో ఉండగలదు? రీఫ్యూయలింగ్ టెక్నిక్ కనుక అది పెట్టుకోగలిగితే అనంతంగా అలా ఉండిపోవచ్చు. 2 నిమిషాలు గాలిలో మొట్టమొదటి ఉన్నప్పుడు 50 సంవత్సరాలలో నువ్వు అనంతకాలం పాటు గాలిలో ఉండగలిగితే, 15 సంవత్సరాలు నీ జీవితాన్ని పెంచగలిగినప్పుడు జీవితాన్ని ఎంత పెంచగలవు? అందుకు చెప్తుందండి, తెలిస్తే. 2 నిమిషాలే పట్టుకోగలిగితే అనంతంగా ఆకాశంలో ఉండగలిగినప్పుడు 15 సంవత్సరాల జీవనాన్ని నువ్వు పొడిగించగలను అని బల్లబుద్ధి చెప్తున్నప్పుడు అమరత్వం పొందటం ఎంత దూరంలో ఉన్నారు మీరు? రేపైనా పొందవచ్చు. అదే వివేకానంద చెప్తారు. ఇంకా అమరత్వం పొందటం ఎందుకు అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి జీవితం మీద మీకు పూర్తి విరక్తి ఉన్నది. అందరికీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అడుక్కు తినేటటువంటి వాడు కూడా విరక్తి ఉందా లేదా? డూ యూ లైక్ టు లివ్ లైక్ దట్? ఆనెస్ట్ గా ప్రశ్నించుకోవాలి. ఎందుకు జీవించాలని లేదు? ఎందుకు లేదు? రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయినా మీకు అందరికీ జీవించాలని ఉందా? మూవా అంటలే మీరు ఉంది కదా, నిజమా? జీవించాలని ఉంటే మీ ప్రయత్నాలు దేని వైపు ఉండాలి? జీవించటం వైపు ఉండాలి. మీ ప్రయత్నాలు ఆ దిశలో ఉన్నాయా? ఎవరి ప్రయత్నాలు ఉన్నాయా ఆ దిశలో? ఎవరికి తెలియదు జీవించటం అంటే ఏంటో. అది ఆధ్యాత్మికత అంటే, హౌ టు లివ్. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాం మనం అందరం అంటే, మనం ఉన్న పరిస్థితులు మనం మార్చుకుంటే, పరిస్థితులు మారితే మేము సుఖంగా ఉంటామని నువ్వు ఉండలేవు. మా తాతగారు చెప్తూ ఉండేవారు ఒక కథ, చాలాసార్లు ఆ కథ మీకు చెప్పటం లేదు, ఒక్కొక్కసారి నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. ఇంకేంటే, ఇది నా లాస్ట్ లెక్చర్ అని చెప్పటం కారణం ఉంది. భయపడిపోయి పరిస్థితుల్ని మార్చటం కాదు నేను ప్రయత్నించేది, నా జీవిత దృష్టికోణం మార్చుకుంటున్నాను. నేను మీకు చెప్తాను నేను ఇవాళ, అది కూడా మీరు మార్చుకోదలుచుకుంటే మీరు ఆ దిశలో మారండి. కథ ఏంటి అంటే, పల్లెటూరు బయట ఉన్న ఒక గుడిసెలో తాతగారు మనవరాలు పళ్ళు తోముకుంటున్నారు. మనవరాలు నీళ్లు అందిస్తోంది, తాతగారు పుక్కిలిస్తున్నారు. ఈ లోపల 2 వ్యక్తులు వచ్చారు. వచ్చి, మేము మా ఊరి నుంచి వస్తున్నామండి, ఇంకో ఊరి నుంచి, మీ ఊరిలో ఉండాలి, మీ ఊరు ఎలాంటిది? అది సరే బాబు, నువ్వు వదిలి వస్తున్నావే, ఆ ఊరిలో నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పన్నాడు. చాలా వెధ ఊరు, అసలు అక్కడ ఉండలేము, నన్నెవడో అర్థం చేసుకోడు, నా బాధ ఎవడికి తెలుసు, ఇంకక్కడ ఉండలేక నేను వచ్చేశాను, ఈ ఊరు అంతే నాయనా. మనవరాలు వింటోంది, చిన్నపిల్ల వింటోంది. తమాషాగా అదే టైంకి వీడు వెళ్ళిపోయాక ఇంకోడు వచ్చాడు. వచ్చి, కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల మా ఊరి వదిలి వస్తున్నాను నేను, ఇక్కడ ఎలా ఉంటుంది? అదంతా సరే, నీ ఊరు ఎలా ఉంది? అందరూ సహాయం పడేవాళ్ళే, నాకు వీలు పడలేదు, దానికోసం వచ్చాను, ఈ ఊరు అలాంటిదే. ఎందుకు మా తాతగారు ఈ కథ చెప్పారో, ప్రతిరోజు ప్రతి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఈ రియాక్షన్ నాకు తెలుస్తుంది. రియాక్షన్లో ఆధ్యాత్మిక జగత్తు మొట్టమొదట చెప్పేది ఏంటంటే, పుట్టటం నీ చేతిలో లేదు, చావటం నీ చేతిలో లేదు, బతికి ఉండటం కూడా ప్రస్తుతం మన చేతిలో లేదు. ఎందుకంటే నువ్వు ఎందుకు బతుకుతున్నావో తెలీదు, రోజులు గడుస్తున్నాయి అంతే. ప్రెసిడెంట్ గా జీవించావేమో, డాల్మియా బిర్లా వాళ్ళగా జీవించావేమో, మళ్ళా మా అమ్మ జోక్యం కలిగించుకోకూడదు. ఎందుకు ఈ మాట అన్నాను? పేపర్లు చదవరా? అంబానీ చదవాలా? ప్రతి చోట రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మనకి, జీవితంలో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయని. అంబానీ కూడా ప్రాబ్లమే. మా నాన్నగారు చెప్పినటువంటి నియమాలు పాటించటం లేదు. ఎందుకు పాటిస్తాడు? మీ నాన్న ఎప్పుడో 1890లోనే ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఇప్పుడు పుట్టావు. ఇప్పుడు పుట్టినవాడికి ఎక్కువ నియమాలు తెలుసు దానికంటే. చాలామందిని క్వశ్చన్ చేస్తారు, ఇలా అనేస్తావాగ బుక్కునని. మీరే ఆలోచించండి, ఓ 30 ఏళ్ల కిందట మీ ఇంట్లో పుట్టిన పాప, ఇప్పుడు పుడుతోన్న పాప ఒకే మానసిక స్థితిలో ఉంటుందా? లేకపోతే ఇప్పుడు పుట్టిన పాపకి తెలివితేటలు ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ? జవాబు మీరు చెప్పాలి, నేను చెప్పను. డౌట్ లేదు కదా ఇప్పుడు పుట్టిన వాడికే. ఇంకా పాత వాళ్ళు దాన్ని జనరేషన్ గ్యాప్ అని ముత్తుకుంటారో లేకపోతే మేము నేర్చుకుందాం అనుకుంటారో అది వాళ్ల కర్మ. కానీ ఖచ్చితంగా తెలివితేటలు ఎవరివి కాదు, మీ పిల్లవాడివి. జాగ్రత్త, మీ పిల్లలతో ఉంటున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది పరమ పూజ్య గురుదేవులు ఆధ్యాత్మిక జగత్తులో మనకి అందజేసినటువంటి ఒక కొత్త రూపురేఖలు. ఏ విధంగా అయితే పూర్వకాలంలో ఒకే గురువు, ఇంకా గురువును నువ్వు మార్చకూడదు. సైన్స్లో గురువులు మారిపోతూ ఉంటారు. మారతారా మారా? మారకపోతే అసలు సైన్స్ చదవలేదు. ప్రతి సైంటిస్ట్ వాడు కనిపెట్టిన సూత్రాలు కానీ అవి కానీ ఇంకా ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టడు, దానికోసం ప్రయత్నించడు. కరెక్ట్ అని. ఇంకా ఎప్పుడైనా రీసెర్చ్ చేయాలంటే రూల్ ఏంటి? ఇదివరకు జరిగింది ఎక్కడైనా రిపీట్ అవుతే ఆ రీసెర్చ్ నీకు పిహెచ్డీ ఇవ్వదు. అంచేత లిటరేచర్ సర్వే అని 6 నెలలు అవస్థపడతాం ముందు. మేము చేస్తున్నటువంటి రీసెర్చ్కి ఎవడైనా ఇదివరకు చేసేసాడా, చేసేసి ఉంటే నువ్వు కష్టపడి కనిపెట్టినా చెత్తబుట్టలో పడేస్తా. ఈ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళందరి జ్ఞానము కలిపి ఎవడో ఒకడు ఒక ఫార్ములాని కనిపెడతాడు. కానీ వాడు ఆ ఫార్ములా కనిపెట్టడానికి కారణమేంటి? వీళ్ళందరి రీసెర్చ్. పరమ పూజ్య గురుదేవులు ఆ విషయం చెప్తారు. ఋషుల జగత్తు నుంచి వాళ్ళు ఎప్పుడు పుట్టి ఆ మానసిక స్థితికి ఎదిగారో గురువుగారికి తెలియదు. సాధారణంగా 5000 సంవత్సరాలు అంటారు, తప్పు అది. కొన్ని వేల 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 సంవత్సరాల కిందట ఋషులు వాళ్ళు వాళ్ళు కనిపెట్టింది రాశారు. దాని తర్వాత ఇంకొక గురువు ఎవడైనా వచ్చి అదే దాన్ని చెప్తే వాడిని గురువు అంటావా ఫాలోవర్ అంటావా? ఫాలోవర్స్ రారు. ఆధ్యాత్మిక శక్తి గలవాళ్ళు ఫాలో అవ్వరు. చేత పూజ్య గురుదేవులు అందించిన సూత్రం ఏంటి అంటే, ఎంతమంది గురువులు ఉన్నా ప్రతి గురువు కూడా ఒక కొత్త విషయాన్ని, జీవించే విధానాన్ని చెప్పాడు, అది ఇంకొక గురువు చెప్పడు. సైంటిఫిక్ నాలెడ్జ్ పరమ పూజ్య గురుదేవులు అది అందజేశారు. అది అర్థం చేసుకోకుండా మేం చేస్తున్న సాధనలే చేసుకుంటాం. మాకు చాలా తెలుసు, 50000 సంవత్సరాల కిందట ఋషులు చెప్పారు. ఆ గీత దాటను దాటకు. నా గురువు చెప్పింది ఇది, ఈయన తప్పు చెప్పాడేమో, మీ ఇష్టం అది. అంతే కదా, మళ్ళా కనిపెట్టడానికి ఏముంది అక్కడ? ముఖ్యంగా భారతదేశంలో రమణ మహర్షి నుంచి నూతన మానవ జీవితానికి బీజారోపణం జరిగింది. హిట్లర్ ఆర్యన్స్ అనేవాడు దానికోసం ఏదో తన అవస్థలు తను పడ్డాడు. ఆయన చేస్తున్న పిచ్చి పనులను ఆపటానికి శ్రీ అరబిందో గదిలో కూర్చొని కంట్రోల్ చేసేది, గదిలో కూర్చుని చర్చిల్ని కంట్రోల్ చేసేది. 12 ఇయర్స్ విత్ శ్రీ అరబిందో, నిరోద్బరన్ పుస్తకం, చిన్న పుస్తకం, అందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మెహర్ బాబా ఫ్రాన్స్కి హిట్లర్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక అవధూతని చెట్టు ఎక్కించి దింపి ఎక్కించి దింపి దాన్ని కంట్రోల్ చేశాడు. జీవితాన్ని కంట్రోల్ చేశారు, యుద్ధాలను కంట్రోల్ చేశారు. ఇదివరకు ఋషులు కంట్రోల్ చేసేవారు అది. కానీ ఇప్పుడు మీరు ఆ స్థితికి రావాలి, మొత్తము మానవ జాతి ఋషిత్వాన్ని పొందాలి, అది మెసేజ్. ఆ మెసేజ్ లో లాస్ట్ మెసేజ్ శ్రీరామ శర్మ ఆచార్య, దాని తర్వాత మెసేజ్ మీలో ఆవరిస్తారు. అంటే మీ ఉద్దేశం శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది ఫైనలా? ఆయనే చెప్పుకున్నాడు కాదని. న్యూ హ్యుమానిటీ, న్యూ హ్యుమానిటీ అంటే మీ ఉద్దేశం ఏంటంటే తల ఇంత ఉంటుంది, బ్రెయిన్ ఇంత ఉంటుంది, నో డెత్, ఇంకా మృత్యువు ఉండదు. అది వాళ్ళు చెప్పేది. పృథ్వీపై స్వర్గావతరణ అంటే అందమైన భవంతులు అవి ఏం ఉండవు. స్వర్గంలో ఎవరుంటారు? అమరులు ఉంటారు. ఇక్కడ కూడా అమరులుంటే స్వర్గం అవుతుంది. చచ్చేవాడు ఉంటే స్వర్గం ఎలా అవుతుంది? ఇది సీరియస్నెస్ అర్థం చేసుకుంది. శ్రీ అరవిందో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 6 నెలలు కనుక నువ్వు చేస్తే అమరుడు అయిపోతావు. సీరియస్గా చేయాలి. నేను చస్తాను అనుకుని చేసేవాడు ఏం బతుకుతాడు? అంచేత మొత్తము ఆధ్యాత్మికత రమణ మహర్షి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఏంటి అంటే మృత్యు అనుభవం ఉండాలి మీకు. మీకు తెలుసా, రమణ మహర్షి చచ్చిపోయాను అనే అనుభవంతోనే అన్నీ వదిలేసుకుని దీనికి వచ్చేది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మీకు? మృత్యు అనేది ఒక అనుభవం మాత్రమే, అది ఒక ఎక్స్పీరియన్స్. రమణ మహర్షి తర్వాత శ్రీరామ శర్మ ఆచార్యకి ఉన్న చిన్న తేడా ఏంటి అంటే స్పీడప్ అర్థం చేసుకోండి. గురువుగారు ఏమన్నారు, మృత్యు ఒక అనుభవమే కదా, ప్రతిరోజు రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు, ఇంకా ప్రతిరోజు నీ కొత్త జన్మ అవుతోంది, ప్రతిరోజు ఒక కొత్త మృత్యు వస్తోంది. అంటే ఆ ఫార్ములా చదివేస్తే అయిపోతుందా మీకు? రాత్రి మీకు మృత్యు యొక్క అనుభవం వస్తోందా? ఆ అనుభవం పొందిన వ్యక్తి ఇతరులకి ప్రాణదానం చేయగలడు, ఇతరుల కష్టాలు నివారించగలడు. అలా చేయగలిగేవాడు నాకు పర్సనల్ గా తెలుసు. ప్రూఫ్ అక్కడే ఉంది. నువ్వేం ఛాలెంజ్ చేయక్కర్లే, నువ్వు చెప్తోంది జరుగుతోందా లేదా నేను చూస్తాను. ఏంటి ఛాలెంజ్ చేసేది? ఎదురకుండా నీకు అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటే మళ్ళా నువ్వు కొత్తగా రీసెర్చ్ చేసి ఇది కరెక్ట్ అవునా కాదా అని చేస్తావా, లేకపోతే ఫాలో అవుతావా? కానీ తేడా అర్థమైందా? రమణ మహర్షి 1950, గురువు గారు 1990. ఎన్ని సంవత్సరాలు తేడా? 40 ఇయర్స్లో దమ్ముంటే నీకు ప్రతిరోజు ఒక కొత్త మృత్యువు, ప్రతిరోజు ఒక కొత్త జన్మగా మారవచ్చు. అదే అర్థమవుతుంది. అది ఆ అనుభూతి ఒక రోజులో రాదు న్యాచురల్లీ. కానీ రమణ మహర్షి పడ్డంత కష్టం పడక్కర్లే. ప్రతిరోజు రాత్రి చనిపోతున్నప్పుడు ఉండేటటువంటి భావాలు తెచ్చుకుని నువ్వు పడుకోగలిగితే నిద్ర లేచినవాడు పడుకున్నవాడు కాదు. మొత్తం సృష్టిని వాడు మార్చేయవచ్చు. పరమ పూజ్య గురుదేవుల ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. హిందీలో ఉంది కనుక హిందీ చదివి చెప్పటం లేదు. ఇంకా ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు ప్రతిరోజు కొత్త జన్మ, కొత్త జన్మ అవుతే ఇదివరకటి సంబంధాలు కంటిన్యూ అవుతాయా, లేకపోతే అన్ని సంబంధాలు పోతాయా? పోతాయి. పోకపోతే కొత్త జన్మ ఎలా అవుతుంది? అంచేత నువ్వు ఎప్పుడు నిద్ర లేచినా నీకంతా కొత్తగానే ఉంటుంది. నీకు ఎప్పుడు బాధలు వస్తాయి? పాత గుర్తులు వస్తాయి నీకు. నిందా చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. గురువు గారు గ్యారంటీ ఇచ్చారు, మీకు ప్రారంభ కర్మ లేదు, అనుభవిస్తే నీ కర్మ. నువ్వు పట్టుకుంటే ఎవడేం చేస్తాడు? నువ్వు వదులుకోవాలి కదా. ప్రాక్టీస్ చేయండి. మొదటి ఫార్ములా అర్థమైంది కదా, హర్ దిన్ నయాజన్ హర్ రాత్ నయ్ మౌత్. ఇది ప్రాక్టీస్ చేయటం మొదలెట్టండి. ఇది ఏ గురువు చెప్పలేదు, ఏ ఋషి చెప్పలేదు. నాకు తెలుసు ఏ ఋషి ఏం చెప్పాడు. అందుకని శ్రీ అరబిందో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఋషులు చెప్పింది హంబగ్ వదిలేయ్. ఎందుకంటే డాల్టన్స్ అటామిక్ థియరీ పట్టుకుంటే మీరు 1800 లో ఉంటారు, కానీ మీరు ఉన్నది ఎక్కడ, 21st సెంచురీ. వెనక్కి పో, అవుడు కాదంటాడు. ఆ తీవ్రత మనలో రావాలి, అందుకు చెప్తున్నా. అందుకే ఇక్కడి నుంచి మీరు వెళ్తే మీరు శ్రీరామ శర్మ ఆచార్య గానే వెళ్తారు, ఆయన సైన్స్ అర్థం చేసుకుని మరీ వెళ్తారు. ప్రాక్టీస్ మీ ఇష్టం. డైరీ కావాలి దానికి, ఆ డైరీ ఒకటి ఉంటే చూపించు. మొట్టమొదట రాత్రి పడుకునే ముందు మీరు చనిపోయారు అన్న భావంతో చనిపోవాలి. దానికి వినిపిస్తుందా? కరెక్టే. మీకు ఎవరికి వినిపించకపోయినా ఆపండి నన్ను, ఇంకేంటే దీని తర్వాత నో పబ్లిక్ లెక్చర్స్. ఇంకా ఈ దమ్మున్న వాళ్ళకే నేను చెప్తాను తప్ప దమ్ము లేని వాళ్ళు వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేస్తా. వాళ్లతో యుద్ధం ఎందుకు చేయటం, ఎవరిష్టం వాళ్ళది. ఫస్ట్ ఫార్ములా గురువు గారు అందజేసింది ఏంటంటే, హర్ది నయజన్ హర్రా నయ్యమౌ. రాత్రి చనిపోయావు, పొద్దున్న నిద్రలేస్తున్నావు, అప్పుడు నీది కొత్త శరీరాలు ఉండాలి కదా. అందువల్ల వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు ఏంటంటే, మీకు రోగం ఉండదు. చచ్చిపోయేవాడికి ఏదో రోగం ఉంది చస్తాడు, మళ్ళా పుడితే అదే రోగంతో పుడతాడని ఏ శాస్త్రం అయినా చెప్పిందా? మళ్ళీ కొత్త బాడీ వస్తుంది, దానికి అది వేయమ్మా నిరోగ్జీవన్. ఇది మీరు ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాలి. చెప్తే సరిపోదు ఇది. ఫస్ట్ ఫార్ములా అందరికీ అర్థమైంది కదా, నిద్ర లేవగానే ఇది కొత్త జన్మ. కొత్త జన్మ అయితే మీకు ఏ రోగం ఉండదు, కానీ ఆ పాతది మీరు లాక్కొస్తే అది నేర్చుకోవటమే, అందులో చేసేదేం లేదు. అందుకే శ్రీకృష్ణుడికి పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు నాకు తగలకుండా వీళ్ళు పాపం జాగ్రత్తలు తీస్తున్నారు, కానీ శ్రీకృష్ణుడికి పెద్ద షాక్ తగిలింది. ఇది శంఖారామం కృష్ణుడిదే కాదా? అవునేమో, హూ నోస్, మీ దృష్టికోణంలో ఉంటుంది. 18 అధ్యాయాలు చెప్పాడు, లాస్ట్ అధ్యాయం మోక్ష సన్యాసం. మోక్షం వద్దు మాకు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో మాట ఏమి వినిపిస్తుంది, మాకు మోక్షం కావాలి. భగవద్గీత ఎండ్ దాంతో అవుతుంది, అసలు మోక్షం వద్దు నీకు, మారిపోతుంది ఆధ్యాత్మికత మొత్తం. మోక్షం గురించి మాట్లాడకండి. నేను అన్ని లెక్చర్లు ఇచ్చాడు అర్జున విషాద యోగంతో మొదలెట్టి, సాంఖ్య కర్మ జ్ఞాన కర్మ సన్యాస ఆత్మసాధన 6 అధ్యాయం, జ్ఞాన విజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈనాడు జరుగుతున్న మార్పులన్నీ 7 అధ్యాయంలో ఉన్నాయి. ఎవడైనా అలా చదవగలిగితే, దానికి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే గాడ్ స్పీక్స్ అని లారీ మహాశయ శిష్యుడు పరమహంస యోగానంద ఓ బుక్ రాశాడు, 2 వాల్యూమ్స్. అది చదివితే అర్థమవుతుంది మీకు. కానీ నేను మర్చిపోతానేమో, మీరు మర్చిపోకండి. నేను పంచతత్వాల గురించి చెప్తున్నాను. పంచతత్వాల జ్ఞానం ఉంటే ఏదైనా చేయగలరు మీరు. ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ జ్ఞానం ఉంటే కెమిస్ట్రీలో మీరు ఎలా చేయగలుగుతున్నారు, పంచతత్వాల జ్ఞానం ఉంటే మీరు చేయగలరు. అది ఎలా చేయాలో ఇవాళ చెప్పబోతున్నా నేను. నాకు తెలిసిపోయిందో ఏమో అరుస్తోంది అది, దానికి తెలిస్తే ఏం లాభం, మైక్కి మీకు తెలియాలి. దన్నోరు మూసారా, ఎందుకు ఆ మాట అన్నాను, హాస్యానికి అల్లే. యువర్ ఎంటైర్ బాడీ ఈజ్ ఎలక్ట్రిసిటీ. మీ శరీరం ఎలక్ట్రిసిటీ కాదా? మీరు ఏ పని చేయదలుచుకున్నా ఎలక్ట్రాన్ ఫ్లో వల్లే జరుగుతుంది. మీ బాడీలో బ్రెయిన్లో 1.5 వోల్ట్స్ కరెంట్ జనరేట్ అవ్వకపోతే మనం ఏమీ చేయలేము. ఎలక్ట్రాన్ ఫ్లో, కానీ ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటే గ్యారంటీగా పాజిటివ్ కూడా ఉంటుంది కదా. ఇవి రెండు ఉంటే న్యూట్రల్ పాయింట్ ఉండాలి కదా, దాన్ని ఇడ పింగళ సుషుమ్న అన్నారు బాడీలో. కానీ మూడు సరిపోవు, ఇడ పింగళ సుషుమ్న ఉంటే ఎలక్ట్రికల్ మ్యాజిక్లు అన్ని చేయొచ్చు. ఈనాడు మీరు చూస్తున్నటువంటి మ్యాజిక్లు అన్నీ ఎలక్ట్రిసిటీ మ్యాజిక్లే. నేను మీకు ఎంత దూరం అయినా వినిపించేటట్టు నేను ఇప్పుడు చెప్తున్నది ప్రపంచం అంతా వినగలదు. దేనివల్ల? ఎలక్ట్రిసిటీ వల్ల. దాన్ని కుండలిని జాగరణ అని ఒక పేరుంటుంది. కానీ నేను దేని గురించి చెప్తున్నాను, మీరు ఎలక్ట్రికల్ బై నేచర్ అన్నది ముందు మీకు గుర్తుండాలి. అది ఉంటేనే మీ శరీరంలో గురువులు చేసేటటువంటి మ్యాజిక్లు అన్నీ చేయగలరు. అన్ని మ్యాజిక్లు, చచ్చిపోతున్న వాళ్ళని బతికించవచ్చు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించవచ్చు. ఇది సంభవమే అని నా ఫ్రెండ్స్ అనేక మంది ప్రూవ్ చేసుకున్నారు, చేస్తున్నారు. గురువులు చేసే అన్ని మ్యాజిక్లు చేయొచ్చు, కానీ అది మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, సైన్స్. మ్యాజిక్ అని ఎప్పుడంటాం, మెరికల్ అని ఎప్పుడంటాం, దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ మీకు తెలియకపోతే. సైన్స్ తెలిస్తే మీరు ఏ ఆఫ్రికన్ జంగల్కో వెళ్ళిపోయి మీరు టార్చ్ లైట్ వెలిగించారనుకోండి, వాడు అదిరిపోతాడు. మ్యాజిక్ మీకు మ్యాజిక్ కాదు. హర్ దిన్ నయా జన్, హర్ రాత్ నయి మౌత్. సాధనకి ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నాం. డిసీజ్ ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఆ పుస్తకం చదవాలి. మీరు చదివితే లాభం ఏంటి? చదివాక ఆచరణలో పెట్టాలి. చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పిన అనేకం దాంట్లో. ఈ మధ్య నేను టీవీ చూస్తూ ఉంటే నీ క్యాప్ ఆపరేషన్ వినిపిస్తుంది అందరికీ. నీ క్యాప్ ఆపరేషన్ అంటే అర్థమైనా? నడవలేరు అని చేత వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, ఏదో చేస్తారు. పరమ పూజ్య గురుదేవులు ఆ పుస్తకంలో ఒక ఫార్ములా ఇచ్చారు. రోజుకి 100 grams టొమాటోస్ కనుక మీరు తింటే రొమాటిక్ నీ పెయిన్ ఉండదు. కానీ నా భాగ్యమో దురదృష్టమో, నేను సైన్స్ చదివాను. పరమ పూజ్య గురుదేవుల దగ్గరికి వెళ్ళకముందు ఆల్మోస్ట్ నేను నాస్తికుణ్ణి. ఆల్మోస్ట్ 39 గురు కాశీలో ఉన్నటువంటి గురువులు నన్ను చావుపట్టి చెవులు మూశారు. ఆయన విందే 40 రోజులు హరిశ్చంద్ర శ్మశాన ఘాటంలో సాధనలు చేశాను నేను. ఇందిరాగాంధీ ఎప్పుడు కాశీకి వచ్చినా ఆనందమయమ అక్కడున్నప్పుడు నన్ను ఆవిడ దగ్గరికి పిలిచి చాలా పనులు చేయించేది. తాంత్రికంలో ఎక్స్పర్ట్ గోపీనాథ్ కవిరాజ్ సిగరా అనే ప్లేస్లో ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. చివరికి ఆయన ప్రాణాలు నా చేతిలోనే వదిలేడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎప్పుడు నేను చెప్పలేదు నా లైఫ్. ఇది నాతో పాటు ఉన్న వాళ్ళకే తెలియదు ఇదంతా నాకు జరిగిందని. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను, నేను ఇది చెప్పటానికి తగిన అర్హత ఉన్నది. సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు, నా సర్టిఫికెట్స్ చూపిస్తున్నా. ఒకరోజు నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ వెనకాతలో ఒక అడవిలాది ఉంటుంది, ఆ వెనకాతలో ఒక గ్రామంలో పెళ్లి జరుగుతుంది. మా ఫ్రెండ్ ఇది, ఎంఎస్సీ ఫ్రెండ్ ఇది. అమ్మా మైక్ చూసుకోండి, వినిపించట్లేదు. ఎప్పుడు వినిపిస్తుందా? సర్దుకోవద్దు. ఇంకేంటే దీని తర్వాత ఈ స్పీచ్లో చెప్పేవి నీకు ఎప్పటికీ చెప్పను. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా ఫైనల్గా చెప్తున్నప్పుడు గురువులు వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. పెళ్లికి వెళ్తున్నాం, అడవిలోంచి వెళ్తున్నాం. దారిలో నేను దారి తప్పా అని ఇప్పుడు అనుకోవటం లే. ఓ చోటకి వెళ్తే ఒక అవధూత ఉన్నాడు. చనిపోయినటువంటి ఒక శవాన్ని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. నాకు దారి తెలియదు, ఆ పల్లెటూరుకు వెళ్ళాలి అని అడగటానికి అటు వెళ్ళా. అంబీతమే నదీతమే మంత్రం ఎప్పుడైనా విన్నారా మీలో ఎవరైనా? ఎవరు చెప్పారు ఆ మంత్రం? ఆయన దగ్గర నుంచి పొందాను. నేను సాధన చేయలేనయ్యా అన్నాను. నువ్వు ఎందుకు సాధన చేయటం? ఇది చెప్పు అని చెప్తున్నాను నేను నీకు. సరస్వతి మంత్రం. చాలా మందికి సరస్వతి ప్రాణం పోస్తుంది అని తెలియదు. దాని పేరే సరస్వతి. లైఫ్ లైఫ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది సరస్వతి. ఆ మంత్రం ఇచ్చి ఇంకా నువ్వు పో అన్నాడు. ఎలా బతికిస్తుందయ్యా అన్నాడు. చూడు ఆ శవాన్ని అన్నాడు. ఇదే మంత్రం చదివాడు అంబితమే. మంత్రమే గుర్తులేదు, ఇంకేం బతికిస్తాడు. అప్రశస్త ఇవ అస్మి నకృధి. ఆ మంత్రంతో చనిపోయిన వాడిని లేపాడు. లేపి ఏం చేశాడో తెలుసా, మళ్ళీ చంపేశాడు వాడిని. పడిపోయాడు. అదేంటి, మీరు బతికించారు కదా మరి పడిపోయాడని. ఇంకో వీడు వచ్చాడు కదా మూర్ఖుడు, ఈ సైన్స్ చదువుతాట నమ్మడు, ఇప్పుడు నువ్వు ఆ మంత్రం చదివి అన్నాడు. చదివాడు, లేచాడు వాడు. చాలాసార్లు అలాంటి పరిస్థితి వచ్చి నా దగ్గరికి వచ్చేవాళ్ళకి నేను ఆ మంత్రాన్నే ఉపయోగిస్తా. ఇదివరకు ఎప్పుడు చెప్పలే నేను. ఇక్కడున్న వాళ్ళు చాలామంది అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎలా తిరిగి రివైవ్ అయ్యారు అంటే ఈ మంత్రం వల్ల అయ్యారు. కానీ మంత్రం గురుముఖత రావాలి, లేకపోతే నాకెక్కడ తెలుసు ఆయన ఎంత సాధన చేసి ఆ శక్తి సంపాదించుకున్నాడో నాకు తెలియదు. అలాగ చాలా 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 మంత్రాలు ఉన్నాయి, చాలా చాలా మంత్రాలు ఉన్నాయి. చెప్తున్నా కదా, శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గరికి రాకముందు 39 ఇటువంటి గురువులతో నాకు లింక్ ఉంది. 1977లోనూ ఎప్పుడో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఓడిపోయి ఒంటరిగా వెళ్తుంది, నన్ను అక్కడికి రమ్మంది. కానీ నేను చాలా చిన్నవాడిని అప్పుడు, 15-16 ఉంటే నాకు ఆ విలువ కూడా తెలియదు. నేను ఒక్కడనే ఉన్నా, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితాలలో జరిగినవి చెప్పుకునేవి కాదు. ఇంతవరకు ఎవరికి ఈ సంగతులు తెలియవు. నాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు నన్ను, నేను నవ్వి ఊరుకుంటాను. నేనేమి చెప్పాలి వాళ్ళకి, నేనేం చేయగలను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ దిస్ ఈజ్ మై లాస్ట్ క్లాస్. అందుకు చెప్తున్నాను, ఇవంతా సంభవమే. కానీ ఇంత నేర్చుకున్నటువంటి నేను 1971 జూన్ 18 సాయంత్రం 4:30 పరమ పూజ గురుదేవులతో దీక్ష తీసుకున్న గాయత్రి మంత్ర దీక్ష అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత నాకు ఇంకొక గురువు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇదంతా చేసిందంతా కనిపిస్తుంది, ఇంకెక్కడికి వెళ్తా నేను. కానీ ఇప్పటికీ ఆయనతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాను, నీకంటే పెద్ద గురువు దొరికితే నిన్ను వదిలేస్తా, మరి 71 ఇంతవరకు దొరకలేదు, మరి మీలో ఎవరైనా ఆయన మించిన గురువు కావచ్చు, అది ఆయనే చెప్పాడు, అని చెప్పి మీలో ఎవరైనా అవుతే మీ దగ్గరికి వస్తారు. అది దేనికి ఇదంతా చెప్తున్నాను నేను, హర్ దిన్ నయా జన్ హర్ రాత్ నయీ మౌత్. మృత్యువుతో స్టార్ట్ అవ్వాలి. లైఫ్ స్టార్ట్స్ విత్ డెత్. రౌణ మహర్షి సాధన అంతా అదే, చచ్చిపోయాడు, ఆ అనుభూతి చెందాడు, ఆ అనుభూతిని ప్రపంచానికి ఎలా అందజేయాలి అని అవస్థపడ్డాడు. చాలా సంవత్సరాలు అవస్థపడ్డాడు కానీ చెప్పేశాడు అది. దాన్ని గురువు గారు, అన్నేళ్లు మీరు అవస్థపడక్కర్లేదు, ప్రతిరోజు రాత్రి ఇది చేస్తే చాలు. దానికి మొట్టమొదటి కండిషన్ ఏంటి, రోగరహితమైనటువంటి జీవితం ఉండాలి. దానికి ప్రిన్సిపల్స్లో నేను చెప్తున్నాను. టొమాటో 100 grams రెడ్ టొమాటోస్ కనుక కరెక్ట్గా వేయి చేసుకుని పచ్చిగా తినేస్తే, మరి మళ్ళా సైంటిస్ట్ బ్రెయిన్ ఉంది నాలో, నేను ఒప్పుకోలేదు, కానీ ఇక్కడ బెంగళూరులో మనకి బాగా తెలుసున్న వాళ్ళు చెప్పేశారు. పేరు రాజీవ్ అని, దియా కంట్రోలర్, అక్కడ కోఆర్డినేటర్. వాళ్ళమ్మ పాకేది నేల మీద, నడవలేక పాకేది. ఇది తిన్న 10వ రోజు ఆవిడ వీణ పట్టుకుని మ్యూజిక్ నేర్చుకోవటానికి వెళ్తోంది. ఇలాంటివి కావాల్సినవి ఈ పుస్తకంలో దొరుకుతాయి. అంచేత నేను ఇంతే చెప్పగలను, కానీ ఆ పుస్తకం అంతా చదివి మీకు నోట్స్ లాగే ఇవ్వలేను. నేను ఇంకో పని మీద రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నా. అంచేత మీరు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కొంచెం హిందీ వస్తే చాలు. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, యూ బికమ్ వాట్ యు ఈట్. నువ్వేమి తింటే అదే నువ్వు అవుతావు అన్నది మర్చిపోయాం మనం. ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎందుకు వచ్చాయి అన్న సైన్స్ మర్చిపోయాం. ఫాస్ట్ ఫుడ్స్ తినటం తప్పు. మేము చాలా రుచికరంగా తినేవాళ్ళం, ఇప్పుడు ఆ రుచులు లేవు. అంతవరకు ఒప్పుకుంటా, అప్పుడున్న రుచులు ఇప్పుడు లేవు. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తే మా అమ్మ కందిపప్పు చేసి నెయ్యి వేసి ఆవకాయ పెడితే నాకు అది ఆలోచించుకుంటే ఇప్పుడు నోట్లోంచి నీరు వస్తుంది, అది వేరే విషయం. కానీ ఎక్కడికి వెళ్తోంది ఆహారం, ఎలాంటి ఆహారం తింటే నీ మనస్సు అలా అవుతుంది. అంచేత నువ్వు మనోనిగ్రహానికి ప్రయత్నం చేయక్కర్లే, నువ్వు ఆహారాన్ని మార్చుకుంటే మనస్సు కంట్రోల్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇండైజెస్టబుల్ ఫుడ్ మానేయండి. అందులో డీటెయిల్స్ ఇచ్చాడు ఆయన, ఏది ఎలాగో. అందులో మనకి చాలా షాకింగ్ గా ఉండేటటువంటి న్యూస్ ఏంటి అంటే పప్పు అన్నము కలపకూడదు, ఎప్పుడు కలపకూడదు. దానికి ఆయన సైన్స్ ఇచ్చాడు. అన్నం అరగటానికి యాసిడిక్ ఎంజైమ్స్ కావాలి. లాలాజలం అనుకోండి, సైన్స్ పేర్లు ఎందుకు, యాసిడిక్ లాలాజలం కావాలి. పప్పు డైజెస్ట్ చేయటానికి ఆల్కలైన్ లాలాజలం కావాలి. ఇప్పుడు రెండు కలిపి తింటున్నావు నువ్వు, ఏమవుతుంది? అన్నం అరగదీయటానికి యాసిడ్ వస్తుంది, పప్పు అరగదీయటానికి ఆల్కలి వస్తుంది, చివరికి ఏమొచ్చింది అక్కడ, న్యూట్రల్ అని ఆయన రాస్తాడు అక్కడ. యుగ యుగాలుగా పప్పు అన్నం తింటున్నారు, అది తప్పు. నాకు తెలుసు మీరు తింటున్నారు అని, కానీ అది తప్పు. అదే చదివిన తర్వాత ఎక్కడో బయట ఎక్కడో ఉంటే తప్ప నేను ఈనాటికి కూడా అన్నము పప్పు కలుపుకోను. అవునా? ఆచరించాలి. ఆచరించకపోతే ఏం లాభం? టేక్ ఫుడ్ యాజ్ మెడిసిన్. పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్మ రసాత్మక 15వ అధ్యాయంలో మన వాళ్ళు చాలా భక్తిగా భోజనం ముందు చాలా మంది 15వ అధ్యాయం చదువుతారు. మా తాతగారు కూడా మా చేత చదివించేవారు. నాకు అప్పుడు ఎంత ఒళ్ళు మండేదో మీకు తెలీదు, కానీ అందులో ఈ మాట ఉంది, సోమో రసాత్మకో భూత. చంద్రుడు రసాన్నిచ్చి ఆహారాన్ని ఔషధిగా మారుస్తాడు. నువ్వు కష్టలే అమ్మా లక్ష్మి, అందులో ఎక్స్పర్ట్ ఆవిడ. మరి మీరు కలుసుకున్నారో లేదో నేను ఇప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. ఆహారాన్ని పుష్పాలను మందుగా ఎలా వాడాలి అని ఆవిడే స్వయంగా శ్రీశైలం లాంటి అడవులకి ఒంటరిగా మాత్రం వెళ్తుంది అనుకోను, వెళ్తోందేమో నాకు తెలీదు, కానీ అక్కడి నుంచి ఆవిడ వెతికి కావలసిన లక్షణాలను పట్టుకుని తయారు చేస్తుంది. సూపర్ స్పెషాలిటీలో క్లాసులు పెడుతున్నామా, ఆ డేట్స్ వాళ్ళకి ఇచ్చేయండి. మొన్ననే సూపర్ స్పెషాలిటీ హోలిస్టిక్ లివింగ్, హౌ టు లివ్ అనేది క్లాసులు కూడా తీసుకుంటుంది. డాక్టర్ వి హరికుమార్ అనే అతను కూడా క్లాసులు తీసుకుంటున్నాడు. ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నారు. ఆ క్లాసులు అటెండ్ కండి. ఇది నోట్తో చెప్తే వచ్చేదేం కాదు, ఇది యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. తర్వాత కలుసుకోండి. మీరు తర్వాత ఎప్పుడు కలుసుకుంటారో నాకు తెలీదు. ఇంకేంటే తర్వాత మీరు వెళ్ళిపోతారు కదా, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటబడి. ఎవడు వెంటబడాలి? ఐఎమ్ సారీ అమ్మా, ఒకవేళ మనుషులు నీ వెంటబడితే నేనేం చేయలేను. కానీ నాకు భారతీయుల మీద చాలా నమ్మకం ఉంది కనుక ఆ ప్రమాదం మీకు ఉండదు. ఉంటే అదృష్టవంతురాలి. టేక్ మెడిసిన్, ఫుడ్ యాజ్ మెడిసిన్. ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం మనం? గాడ్ ఓన్లీ నోస్. ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నారో కూడా మీకు తెలియదు. ఫుడ్ మెడిసిన్ లాగా తీసుకోవాలి. అంటే గురువు గారి సైంటిఫిక్ విరాట్ స్వరూపాన్ని ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. అదంతా ఇందులో ఉంది. ఆయన చేసిన ప్రాక్టీసులన్నీ చేశాక ఈ 70 పుస్తకాలు రాశాడు. తన అనుభవం నుంచి అది కరెక్ట్ అయ్యాక అది చెయ్యండి అని రాశాడు. అందుకే దీనికి ఆయన పేరేం పెట్టాడు, సైంటిఫిక్ రిలీజియన్. మీరు కూడా చేస్తే అవే ఫలితాలు వస్తాయి. మోకాలు నొప్పులది అది ఎందుకు చెప్పానంటే చాలా ఎక్కువైపోయింది కనుక, అదొక్కటే మీరు గుర్తుంచుకుని మీరు ఇతరులకు చెప్పి మీరు ఆచరిస్తే మీకు మోకాలు నొప్పులు ఉండవు. 100 grams టొమాటోస్. ఈ లాస్ట్ చాలా తేలిగ్గా చదివేస్తాం, ఆఫర్ ఫుడ్ టు గాడ్ బిఫోర్ ఈటింగ్, యూ కెనాట్ ఆఫర్. మనకి తెలియదు ఎలా ఆఫర్ చేయాలో, ఆ విధానం అక్కడ నేర్పేరు, దాన్ని నేర్చుకోవాలి మీరు. అప్పుడేమవుతుంది అంటే సాలియంట్ ప్రిన్సిపల్స్ ఫర్ ఏ డిసీజ్ ఫ్రీ లైఫ్. ఇది ఎందుకు చెప్తున్నాను, మీ పృథ్వీ తత్వం అని మీరు పట్టుకోగలుగుతారు, అన్నమయ కోశాన్ని మీరు పట్టుకోగలుగుతారు. ముందే చెప్పాను కదా 5 తత్వాలు తీసుకొచ్చి చెప్తాను మీకని. అంచేత మీ యొక్క పృథ్వీ తత్వం యొక్క జీన్స్ లో మీ శరీరం నిర్మించబడుతుంది. దాన్ని అన్నమయ కోశాన్ని పూర్తిగా నిర్మించుకున్న వాడికి లఘిమ గరిమ అనే 2 సిద్ధులు వస్తాయి. లఘిమ అంటే చిన్నగా అయిపోవటం, గరిమ అంటే మీ అన్నమయ కోశం ఎంతైనా పెరుగుతుంది. అలా చేసిన వాడి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సురస. ఆ పేరు కూడా మీకు తెలియాలి. సురస అనేది దేవత, దేవతల నుంచి వచ్చింది టెస్ట్ చేయడానికి హనుమంతుడికి. మీరేదో రామకార్యం చేయబోతున్నాం, అసలు కనీసం అన్నం తింటాం తెలుసా నీకు అని. జత రామాయణానికి చాలా కొత్త స్వరూపం ఇచ్చారు గురువు గారు. ఇవంతా పుస్తకం ఉంది ఒకటి రామాయణంలో, అక్కడక్కడ ఉందనుకుంటా, ఆ బుక్ చూసుకోండి. వేడిక కావాలి. సరే, ఇది దేనికి వర్తిస్తుంది ఈ బుక్? పృథ్వీ తత్వాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు జీవితంలో పూర్తిగా గుడ్డిగా ఉండి ఒళ్ళంతా మంటలెక్కిపోతూ ఉంటే లేచి నించోటానికి ఓపిక లేనటువంటి ఒక వ్యక్తి 20 పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసి 12,500 మందికి సెట్స్ అందజేయడానికి ప్రయత్నించగలిగాడు. అలాంటి స్థితిలో అది అన్నమయ కోశం యొక్క కంట్రోల్ అయ్యి దానివల్ల శరీరంలో మార్పులు రావు, పనులు జరుగుతాయి. చేత ఇదంతా కూడా నా స్నేహితుడు చేసిన అనుభవాలు చెప్తున్నాను అంతే తప్ప ఇదేదో ఒక మామూలు లెక్చర్ కాదు. తర్వాత మీరు నన్ను ఎవరైనా వచ్చి అడిగితే నేను ఎప్పుడు చెప్పాను అంటాను. దీని తర్వాత ఐ విల్ నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు సే ఐ నో ఇట్. కానీ నా కార్యక్రమాలు మారుతాయి, ఇంకా తీవ్రగతి పట్టుకుంటాయి రేపటి నుంచే. దాని తర్వాత ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్, సెలెక్ట్ యువర్ క్లోత్స్ బేస్డ్ ఆన్ సివిలైజేషన్ అండ్ కల్చర్. కనిపిస్తోంది అందరికీ? తప్పి కొంచెం పైకెత్తు. బట్టలు నువ్వు వేసుకునే విధానాన్ని బట్టి కూడా మీ జీవితాలు మారిపోతాయి. ఆ పుస్తకంలో ఉంది, చూసుకోండి. నెక్స్ట్, ఇది పృథ్వీ తత్వానికి సంబంధించిన మొత్తం వస్తుంది. అంటే ప్రతిరోజు కనుక నీవు తీసుకునేటటువంటి ఆహారం ఈ నియమాల ప్రకారం చేస్తేనే, నీ ఇష్టం వచ్చినట్టు చేయటం. ఋషులు ఏదో పాలు తాగొచ్చన్నారు, మేము పళ్ళే తింటాం, మూర్ఖత్వం అది. అది ఎప్పుడు 1,000 సంవత్సరాల కిందట ప్రపంచం, అది ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి ఎటువంటి ఆహారం కావాలి. నెక్స్ట్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్. రోగ నివారణ ఎలా జరుగుతుంది? నీలో లైఫ్ పెరిగితే, జీవితం పెరిగితే, జీవన శక్తి పెరిగితే. అందుకే చచ్చిపోయే ముందు మనం తెలుసో తెలియకో తులసి తీర్థం వేస్తాం. మీకు కరెక్ట్గా తులసి తీర్థం వేస్తే వాడు బతికిపోవాలి. అసలు తీర్థం గురించి ఏం చెప్తాం మనం శ్లోకం తీర్థం తీసుకుంటున్నప్పుడు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి ప్రశమనం, తర్వాత సర్వపాపక్షయకరం, విష్ణుపాదకము శివపాదోదకము, ఇంకా మీ భక్తి దేని మీద ఉంటే ఆ పాదోదకంతో జరుగుతుంది. మరి జరుగుతుందా తీర్థం తీసుకుంటే? అకాల మృత్యు, నువ్వు ఎప్పుడు శరీరం వదిలేయాలి అనుకుంటావో అప్పుడు వదిలేస్తావు, అందరికీ ఇచ్చా మృత్యువే ఉంది, అది వేరే విషయం. నువ్వు శరీరం వదలాలనుకుంటే శరీరం వదిలేయవచ్చు, కానీ యాక్సిడెంట్స్ వల్ల మాత్రం నువ్వు చావవు, అకాల మృత్యుహరణం. తర్వాత సర్వవ్యాధి ప్రశమనం, అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. సర్వపాప క్షయకరం, ఇంకా రోగంగా పాపాలే రోగాలుగా వస్తాయని మన ఆయుర్వేదం చెప్తుంది. ఆ పాపాలు కూడా అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి రోగాలు కూడా పోతాయి. విష్ణు పాదోదకం శుభం, విష్ణు భక్తుడవుతాయి. శివభక్తుడవుతే శివపాదోదకం, లేకపోతే గురుపాదోదకం, నీ ఇష్టం, అది ఏ పేరైనా పెట్టుకో. అక్కడేం లేదు, నీటిలో ఉంది, జలతత్వంలో ఉంది, ప్రాణాలు ఇచ్చేది జలతత్వమే. ఎందుకు పనికిరాని ఒక చిన్న విత్తనం మహావృక్షంగా ఎందుకు మారుతుంది? నీళ్ల వల్ల కాదా? కాదనండి ఎవరైనా. మరి ఆంధ్రాకి ఆ డేంజర్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు తెలిస్తే మీరు సాల్వ్ చేయగలరు. అది కూడా ఒక కారణం ఉంది. రాబోతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి డ్రౌట్, ఎన్ని పేపర్లో కూడా వేస్తున్నాడు కదా, ఏదో 25 కోట్ల బోర్వెల్స్ కొట్టిస్తాం. కొట్టించు, అండర్ గ్రౌండ్ వాటర్ ఉండాలిగా ముందు. మరి అండర్ గ్రౌండ్ వాటర్ ఇంకిపోతే, ఈ పుస్తకం చెప్తుంది, లైఫ్ ప్రిన్సిపల్ గురించి చెప్తుంది. అందులో ఏమని చెప్పారు? క్యూరింగ్ డిసీజెస్ త్రూ ఆసనాస్. రామ్దేవ్ మహారాజ్ జిందాబాద్ ఎక్స్పర్ట్ ఆయన. మీకు ఇంకొక న్యూస్ నేను చెప్తున్నది ఏంటి అంటే, ఈ పతంజలి యోగా ట్రస్ట్ అని రామ్దేవ్ మహారాజ్ పేరు తప్పు చెప్పుకుంటాను, యోగా ట్రస్ట్ పతంజలి యోగా పీఠ్ అని పెట్టి చాలా పెద్ద కన్స్ట్రక్షన్ చేశాడు. పరమ పూజ్య గురుదేవులు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం పెట్టారు. ఈ ఆసనాల్లో ఇద్దరు కలిశారు. అలా కలవండి మీరు, వాళ్ళు గురువుగారు నమ్ముతారా లేదా మనకెందుకు? ఆసనాలు నేర్చుకోవటానికి ఆసనాలు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నేర్చుకున్నాక ఏం చేయాలి? ముందు నువ్వు రోజు వేయాల. నువ్వదంతా వేయకుండా ఆసనాలు రోగ నివారణ చేస్తాయని నువ్వు నమ్మినట్ట నమ్మనట్ట అది మీరు నిర్ణయించుకోండి. నా ఉద్దేశంలో మీరు నమ్మరు, డాక్టర్ని నమ్ముతారు తప్ప ఆసనాన్ని నమ్మరు. డాక్టర్ రోజు మందు వేసుకోమంటాడు బీపీకి, డయాబెటీస్కి, దానికి సంవత్సరాల తరబడి వేసుకుంటారు, వాళ్ళు క్యూర్ చేయలేరు. ఆసనాలు వేస్తే రోగాలు ఉండవు, కానీ మేము ఆసనాలు వెయ్యము. అంటే మీ దేశభక్తి గురించి నేను మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఇప్పించాలి. మేమందరం బతికి ఉంటే రాబోయే పిల్లలకి ఆహారం ఎలా ఉంటుంది, స్థలం ఎలా ఉంటుంది భారతదేశంలో, అందుకని మేము చచ్చిపోతున్నామండి రోగాలు తెచ్చుకోకుండా అని అత్యద్భుతమైనటువంటి దివ్య లక్ష్యంతో మీరు ఆసనాలు మానేస్తే ఖచ్చితంగా మీకు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందే. మరి నాకు తెలియదు, అది మీరు ఆలోచించుకోండి. ప్రాణిక్ హీలింగ్, ఇక్కడ చాలా తప్పు ప్రాణానికి శ్వాసకి లింక్ పెట్టుకున్నారు. ప్రాణానికి శ్వాసకి లింక్ లేదు కానీ ప్రాణాయామం అంటాం, అది తప్పు కాదు. మందు వేసుకోవాలి అంటే క్యాప్సూల్లో పెట్టిస్తాడు. క్యాప్సూల్ మందు కాదు, క్యాప్సూల్లో ఉన్నది మందు, కానీ క్యాప్సూల్ ఉపయోగపడుతుంది. వాయుతత్వం మీకు అలా ఉపయోగపడుతుంది, కానీ అది జలతత్వంగా మారుతుంది. స్టీమ్, బాష్పము జలతత్వంగా మారుతుంది. ఎలా మారుతుంది? వేడి తగ్గితే. కానీ నీటి లక్షణాలు మీకు చెప్పాను నేను. మొట్టమొదటిది ఏం చేస్తుంది? విత్తనంలో ఉన్నటువంటి సంస్కారాలని పురోధిస్తుంది. చిన్న విత్తనం మహావృక్షంగా మారుతుంది. నీటిలో లేదు అది, నీటిలో లైఫ్ ఉంది. అదే నీరు ఇంకొక ఏదో వేప విత్తనానికి పడింది అనుకోండి, అక్కడేమొస్తుంది? వేప చెట్టు వస్తుంది. ఇంచేత నీటివ్ లైఫ్ ఇస్తుందంటే విత్తనం ఎలా ఉంది మీలో అన్నది మీ ఇష్టం. అది జలతత్వం గురించి ఇది చెప్తోంది అని చెప్పటంలో ప్రాణానికి జలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రాణశక్తికి వాయువు కంటే కూడా చల్లబడిన వాయువు, చల్లబడిన వాయువు అనే భావం అర్థమవుతోందా మీకు ఏం చెప్తున్నాను? ఆవిరి భరించలేము కానీ అది నీరే, కానీ అది జలతత్వంలోకి మారితే ఆ వేడి ఎలా తగ్గించుకోవాలి? దానికి ప్రాణిక్ హీలింగ్ హెల్ప్ చేస్తుంది మీకు. దానికి కూడా విజయశ్రీది మీరు ఈవిని కలుసుకోండి. సూపర్ స్పెషాలిటీ హోలిస్టిక్ లివింగ్, ఈ జ్ఞానం అంతా పంచటానికే ఆ సెంటర్ పెట్టాం మేము. ఇంకా మీరు ఉపయోగించుకోవాలి దాన్ని. ఈవిని కాంటాక్ట్ చేయండి. మీరేం వరీ కాకండి, ఎవడో అడగడు. వీళ్ళందరూ భారతరత్న అవార్డు మోర్ ఇంపార్టెంట్ వాళ్ళకి. కానీ మీ ఇష్టం లేమ్మా. క్యూరింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఇల్నెస్ త్రూ ప్రాణాయామ. ఇక్కడ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా రహస్యాలు నేను చెప్పేస్తున్నాను. మీరు ఊపిరి పీల్చుకుంటే మీ శరీరంలో అది ఐదు భాగాలుగా మారుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇటువైపు మూడు లోబ్స్ ఉన్నాయి, ఇటువైపు రెండు లోబ్స్ ఉన్నాయి. మీరు గాలి పీల్చుకుంటే ఏమవుతుంది? మూడు ప్లస్ రెండు ఐదు. ప్రాణాలు ఐదు రకాలుగా మన శరీరంలో ఉంటాయి. ఎప్పుడో ఐదు వస్తూ ఉంటుంది. అపాన, ప్రాణ, సమాన, ఉదాన, వ్యాన. సిరీస్ అది, కరెక్ట్ సిరీస్ అది. అపాన, ప్రాణ, సమాన, ఉదాన, వ్యాన. ఇవి ఈ పంచతత్వాలకి సంబంధించినవి. అపానవాయువు పృథ్వీతత్వానికి సంబంధించింది, ప్రాణవాయువు జలతత్వానికి సంబంధించింది, సమానవాయువు అగ్నితత్వానికి సంబంధించింది, ఉదాన వ్యాన ఆల్మోస్ట్ రెండు ఒకటే. ఉదాన అంటే పైకి వెళ్లే వాయువు, వ్యాన అంటే శరీరం అంతా విస్తరించే వాయువు. పైకి వెళ్ళాక విస్తరిస్తుందో, ఇంకా అది ఏది ముందు ఏది వెనక దాని గురించి మీరు వరీ కావక్కర్లేదు. కానీ అది వాయుతత్వము ఆకాశతత్వానికి సంబంధించి, ఉదానము వాయుతత్వానికి సంబంధించింది, ఆకాశతత్వం ఆకాశం అంతా విస్తరించి ఉంది కదా, వ్యాపించి ఉంది కదా, అందువల్ల అది లాజిక్. అది ఈ పుస్తకంలో మీకు ఇండైరెక్ట్ హింట్స్ వస్తాయి. కానీ డైరెక్ట్ హింట్స్ కావాలి అంటే గాయత్రి మీద ఐదు వాల్యూమ్స్ రాశారు, ఒకసారి చూపించమ్మా అవి. అందులో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆ పుస్తకం నుంచే. ప్రాణాయామం మీరు అలా చేసుకోవాలి అంటే మీరు గాలి లోపలికి పీల్చుకుంటున్నారు. ఈ పుస్తకాలు చూడండి. ప్రాణము అంటే జలతత్వం, దానికి కర్మే ఇది చూడండి, గాయత్రి మహావిద్యాక తత్వదర్శన్, ద ఫిలాసఫీ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ గాయత్రి, ద అకల్ట్ అనాలిసిస్ ఆఫ్ గాయత్రి సాధన, ద ఎవిడెంట్ మిరకల్స్ ఆఫ్ గాయత్రి సాధన, డైలీ సాధన ఆఫ్ గాయత్రి, స్పెషల్ అనుష్ఠాన్ రిలేటెడ్ సాధనాస్, ద పంచకోశ సాధన ఆఫ్ గాయత్రి అండ్ ద బెనిఫిట్స్. ఇందులో దొరుకుతుంది మీకు. ఇప్పుడు నేను చెప్పినవంతా మీరేం కనిపించటం లే, మీకు కనిపిస్తున్నాయి కదా అవి. ఇంచేత ఆ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది దేని గురించి చెప్తున్నాను? మళ్ళీ దానికి వెళ్ళు, ఇందాక చూపిస్తుంది. క్యూరింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఇల్నెస్ త్రూ ప్రాణాయామ. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ సిస్టమ్ తెలియాలి మీకు. ఏ లోబ్లో ఏ ప్రాణం వెళ్తుంది? గాలి పీల్చాం, ఐదు భాగాలుగా మారింది కదా. ఈ ఐదు భాగాలుగా మారిన గాలి ఎక్కడికి వెళ్తోంది? బ్లడ్లోకి వెళ్తోంది, అవునా? బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ లాగేస్తుంది, బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ ఏ స్థితిలో ఉంది? ద్రవ స్థితిలో ఉంది. ఆ ప్రాణాయామం గురించి చెప్తున్నాడు. నువ్వు ముక్కుతో గాలి పీల్చితే తప్పని నేను అంటే హెల్త్ వస్తుంది నీ లంగ్స్ నీకు తెలియకుండానే వెళ్ళవలసిన గాలి వెళ్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఒక సైన్స్గా గురుదేవుల యొక్క ఒక్కొక్క రచన ఎంత సైంటిఫిక్గా ఉంది అన్న దానికి ఇది క్లాస్ తీసుకుంటుందండి. హిందీలో ఉంది, ఎంత ప్రాబ్లం, హిందీ సినిమాలు చూడం, హిందీ పాటలు వినం. విష్ణుమూర్తి గారు, ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన మీకు సహాయపడగలరు, కానీ ఆయన వాయించకండి. హీఈస్ ఎ వెరీ బిజీ మ్యాన్. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయానికి నిన్న చెప్పాను నేను మీకు, ఆ పుస్తకాలు మీకు రావటానికి ఏకైక కారణం ఇతను, ప్లస్ ప్రతిదాని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఈయన వెనకాతలు కూడా ఎవరో కూర్చుని ఉన్నట్టున్నారు. అందుకే ఈయన వెనకాతలు ఇందాక చూశాను నేను. ఏది మాయమైపోయిందా? వెనకాతలే ఉంది. లే, ఈమె డిస్టెంట్ ఎడ్యుకేషన్కి ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్. నేను మీతో నిన్న చెప్పాను, నేను మీరు వ్యక్తిత్వ పరిష్కారం అనే బుక్లో ఈ సాధనలన్నీ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీరు డెవలప్ అవటమే, అంతేనా మీరు అందరూ మెంబర్స్ అవ్వాలి. కానీ కొంచెం భయపెట్టండి, వీళ్ళని భయపెట్టకపోయినా ఆవిడ్ని భయపెట్టండి, వెంటపడి మెంబర్స్ అవ్వండి. ఉన్నాయి ఇక్కడే, చేతులు ఎత్తి తీసుకునేవాళ్ళు తీసుకోండి. 700 రూపాయలమ్మా, 100 తర్వాత బుక్స్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తారు మీరు చదువుకోవటానికి. ముందు డబ్బు నాకు ముందు తెలియాలి ఎంతమంది మీరు నేను చెప్పిన మాట వింటున్నారు. డబ్బు ఇప్పుడు లేకపోతే వేరే విషయం, తర్వాత ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. ముందు ఇచ్చేసే చేతులు ఎత్తిన వాళ్ళకి ఏవి సరే సరే అవుతా, నేను చెప్తా ఉంటాను. చేతులు ఎత్తిన వాళ్ళు మళ్లీ చేతులు ఎత్తదలుచుకుంటే ఎత్తండి, లేకపోతే చేతులు తిప్పి ఉంచండి. ఇప్పుడు కాదు, వాయిన్ వచ్చాక. కానీ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇలాంటి అవకాశము గ్యారంటీగా మీకు రాదు. ఇవాళవుతే మీ దగ్గరికి వస్తున్నాం. ఒకసారి దాని గురించి తెలిసాక మీరు వెంటబడినా మీకు సీటు దొరక్కపోవచ్చు. తెలియదుగా ఇదంతా. ఇది సోలార్ హీలింగ్, సూర్యకిరణాలతో చికిత్స. పాల్ బ్రంటన్ పేరు విన్నారు ఎవరైనా? బ్రేక్ కావాల్సి వచ్చినప్పుడు చెప్పండి. పాల్ బ్రంటన్ భారతదేశానికి, అసలు భారతీయ ఆధ్యాత్మికతలో ఎంత సత్యం ఉన్నది అని కనుక్కోవటానికి వచ్చాడు. నేను చెప్తూ ఉంటాను కదా, తాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, గోపీనాథ్ కవరాజ్ అని, వరల్డ్ ఫేమస్ ఆయన. ఆయన ప్రాణాలు వినిపించటం లేట, అది ఎవరో చూసుకోండి. మైక్ వినిపిస్తోందా? ఇప్పుడు వినిపించకపోతే మీరు మొహమాట పడితే మీరు పాయింట్స్ మిస్ అవుతారు. ఇప్పుడు వినిపిస్తోందా? ఆయన దగ్గరికి వచ్చాడు, వచ్చితే విశుద్ధానంద బాబా దగ్గరికి తీసుకెళ్లారు పాల్ బ్రంటన్ని. సూర్యకిరణాలతో ప్రాణం ఎలా ఇవ్వవచ్చు? ఇంటిలో తుడిచేస్తే ఒక మూల మట్టి ఉంది, ఆ మట్టిని తీసుకుని ఆయన వజ్రంగా మార్చేశాడు సూర్యకిరణాలకు. సంభవమయ్యాడు అంతా. ఆ లెవెల్కి వెళ్తుంది అంతే తప్ప మీరేదో కలర్ థెరపీ అని రంగులతో మ్యాజిక్లు ఓకే, కానీ మీరు ఆస్థితికి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ సూర్యకిరణాలు ఏ తత్వానికి సంబంధించినవి? జలతత్వం తర్వాత అగ్నితత్వం గురించి చెప్తున్నాను. కానీ అగ్ని అంటే సోలార్ ఎనర్జీ అని తెలియనటువంటి దద్దం మనము. కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను చెప్పింది మీరు ప్రూవ్ చేయగలిగితే. అగ్ని సూర్యకిరణాలే, మామూలు సూర్యకిరణాలు కాదు, కాన్సన్ట్రేటెడ్ సూర్యకిరణాలు. ఓ దూది మీరు తీసుకుని సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి దాని మీద, ఓ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెడితే దూది ఏమవుతుంది? అంటే అగ్ని ఏంటి? సో సింపుల్. కానీ నన్ను ఇది జవాబు చెప్పడానికి మా పరమ పూజ గురుదేవులు చావుబట్టి చెవులు మూశారు. నన్ను 3 రోజులు తీసుకున్నారు ఆయన. రకరకాలుగా నన్ను అటు తిప్పుదామని, నన్నంటే నేను ఒక్కడనే కాదు, ప్రాణప్రత్యావర్తన ప్రక్రియ అని చేయించారు 3 రోజులు మౌనంగా ఉండి. అప్పుడు హీ ట్రై టు కన్విన్స్ మీ, అగ్ని కేంద్రీకృతమైనటువంటి సూర్యకిరణాలు, అంచేత అగ్నిహోత్రం మీరు యజ్ఞం చేస్తే ఏ కిరణాలను ఉపయోగించుకుంటున్నారు, కేంద్రీకృతమైనటువంటి సూర్యకిరణాలను అగ్నిలో మీరు ఏం వేసినా. సింపుల్ హీలింగ్ టెక్నిక్స్ ఏంటమ్మా అదక్కడే మంది. హోమ్ రెమెడీస్, న్యాచురల్ హీలింగ్ ఫర్ ఐ డిసీజెస్. ఇక్కడ గురుదేవులు ఒక అద్భుతమైనటువంటి సాధన ఇచ్చారు. -20 పవర్లో ఉన్న 1 ఇయర్ ఎక్సర్సైజెస్ చేస్తే కళ్ళద్దాలు విసిరి పారేయొచ్చు. దానికి లాసిక్ ట్రీట్మెంట్కి వెళ్ళక్కర్లేదు. ఎక్కడున్నాం నరుమ? అయినా పాపం చాలామంది నన్ను ప్రశ్న వేశారు, వాళ్ల విశాల హృదయానికి నేను కరిగిపోయాను. మాస్టరు, ఐ డాక్టర్స్ ఉన్నారు, లారెన్స్ మేయో స్పెక్టికల్ షాప్ ఉంది, లెన్సెస్ తయారు చేస్తున్నారు, 100,000 మంది దాని మీద బతుకుతూ ఉంటే మీరు ఎక్సర్సైజెస్ మనుషులకి చెప్తే మరి వాళ్ల గతి ఏమవుతుంది? ఆ భావన ఉన్న విశాల హృదయాలు ఈ ఎక్సర్సైజెస్ చేయక్కర్లేదు. కానీ కళ్ళజోడు తీసి పారేయాలి అంటే ఇది వర్క్ చేస్తుంది. అది తన అనుభూతిలో 1.5 పవర్ మైనస్ అయినా 1.5 తగ్గించుకున్నవాడ మీ ముందే ఉంది. అంచేత ఇవంతా సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కానీ మా నాన్నగారు ఒకసారి చెప్పారు, ఆయన రామ్దేవ్ మహారాజ్ వస్తే పొద్దున్న 3:30కే క్యూలో ఉంటారు అబ్బాయి, ఆయన వెళ్ళిపోయాక ఎవడో ఆసనం లేడు, ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో వేసుకుంటూనే ఉంటారు. కానీ మా నాన్నగారికి తెలియదు మీరందరూ భరతరత్న అవార్డు కోసం కష్టపడుతున్నారని. ఇప్పుడిప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఎంత త్యాగమూర్తులు అందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారో. మీ ఇష్టండి. హీలింగ్ డిసీజెస్ రిలేటెడ్ టు ఉమెన్, దీనికి చాలా స్పెసిఫిక్ చాప్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 21వ శతాబ్ది స్త్రీల శతాబ్ది అని ఎందుకంటున్నారు? దాని వెనకాతలున్న సైన్స్ చాలా మందికి అర్థం కావటం, సైంటిఫిక్ గా అదే జరగనున్నది. దాని గురించి నేను ఇప్పుడు చెప్తే చాలా టైం పడుతుంది కనుక, అందులో స్త్రీలకి మనం పొగిడితే మనం చాలా దెబ్బతింటాం కనుక, రాబోయే యుగం మాత్రం వాళ్ళదే. కానీ ఇది అర్థం చేసుకుంటే మీ డిసీజెస్కి అసలు కారణం ఏమిటి? ఊంబ్ టు టూంబ్ అని సాధారణంగా జన్మ గురించి ఇంగ్లీష్లో ఒక మాట అంటాం, కడుపు నుంచి సమాధికి, ఊంబ్ టు టూంబ్. ఊంబ్లో ఏం జరుగుతోంది? పంచతత్వాల కలయికతో మీ మానవ శరీరం నిర్మితమవుతుంది. తల్లి ఎలా చేయగలుగుతోంది అది? ఆ సైన్స్ నేర్చుకోవాలి, అప్పుడు యుగం మీదవుతుంది. అది మీరే చేయగలరు, అంచేత యుగం మీదే. పంచతత్వాల మీద అధికారం వచ్చినా పురుషులకు చేయలేరు. మీ ఊంబులో పంచతత్వాలతో ఏర్పడేటటువంటి శరీరం మీరే తయారు చేయగలరు. ఆ న్యూ హ్యూమన్ రేస్, మృత్యువు లేనటువంటి ఆ మానవ జాతి రావటానికి మీరే కారణం అవుతారు. పంచతత్వాలు అర్థం చేసుకుని దానికి ఆ డిసీజెస్ ఎలాగా వస్తున్నాయి, అది మీలో ఉన్న లోపాలు కరెక్ట్ చేయడానికి వస్తుంది. ఏ రోగమైనా అందుకే వస్తుంది. కానీ ఎందుకో తెలియకపోతే దాన్ని ఉపయోగించుకోవటం రాదు. అది చెప్తాడు ఆయన ఇక్కడ. దాని తర్వాత లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, సేవ చేయటం నేర్చుకోవాలి. మంది ఇచ్చేస్తాము, తత్వాలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, కానీ ఎవరు నర్స్ చేయాలి కదా? నర్సింగ్ అంటే అర్థమైందా? సేవ చేయటం. దానికి సిద్ధాంతాలు ఆయన చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడున్నటువంటి రోగాలన్నీ పోయి నిరోగ జీవితం వస్తుంది. నెక్స్ట్, 100 ఏళ్ళు కనీసం మీరు బతకాలి, దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాడు. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ చాప్టర్ మెడిసిన్ ఆఫ్ ఆల్ డిసీజెస్ తులసి. కానీ తులసి దేంతో కలిపితే ఏ రోగం నివారిస్తుందో తెలియాలి. దాన్ని ఆయుర్వేదంలో అనుపానము అంటాం. నీటితో కలిపితే ఒక రిజల్ట్ వస్తుంది, పాలతో కలిపితే ఒక రిజల్ట్ వస్తుంది. అందులో చాలా ముఖ్యమైన ఈ పుస్తకాల్లో ఈయన ఏం చెప్తాడు అంటే మజ్జిగ పెరుగు నుంచి చేస్తాం మనం. ఒక గ్లాసు నీళ్లు కలిపితే మజ్జిగ ఒక ఎఫెక్ట్ ఇస్తుంది, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు కలిపితే మజ్జిగ ఒక ఎఫెక్ట్ ఇస్తుంది, రెండు గ్లాసుల నీళ్లు కలిపితే వచ్చే మజ్జిగ ఒకే, అలా ఐదు రకాలు చెప్తాడు ఆయన పంచతత్వాలకి. అదే ఆయన మొత్తం జీవితం మజ్జిగ మీదే బతికాడు ఆయన. తెలుసా సంగతి? ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్తాడంతా, చేయకుండా ఏం చెప్పలే. మరి అలాంటి సైంటిస్ట్ మళ్ళా ఎప్పుడైనా దొరుకుతాడేమో నాకు తెలియదు. నెక్స్ట్, ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళి ఇక్కడ లక్ష్మి గారికి హీలింగ్ మెథడ్స్ ఫర్ కంప్లీట్ రీవైటలైజేషన్ నీస్ ఓకే, కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ క్లాసెస్ తీసుకోమా. అక్కడ ఇది హిందీలో ఉంది, మీకు హిందీ అర్థమవుతుందా? అర్థమవుతే ఆ పుస్తకంలో ఆ చాప్టర్ చూడండి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటి? శాశ్వత యవ్వనము, ముసల్తనం రాదు. ఇంకా బ్యూటీ క్లినిక్ మీరు పెట్టుకోవచ్చు. కనీసం బ్యూటీ క్లినిక్ పెట్టుకునైనా కాస్త గురువు గారి విషయాల్ని ప్రచారం చేయండి. ఎటర్నల్ బ్యూటీ, ఇవి నాలుగు పుస్తకాలు. అంటే ఆకాశ తత్వం ఇందులో రాదు, కానీ ఈ నాలుగు మీరు ఈ బ్యానర్ పెట్టుకోండి. వయం రాష్ట్రే జాగృయామ పురోహిత, రాష్ట్రాన్ని ఈ జ్ఞానం అందజేయటానికి. పురానికి అంటే శరీరము ఒక పురమే, పురాలన్నీ కూడా పురమే. వీటిని నిద్ర మేల్కొల్పాలి అంటే ముందు మీరు మేల్కొనాలి. మేల్కొన్నవాడే కదా ఇంకోడని మేల్కొల్పాలి. ఎందుకు లక్ష్యం ఇది? విశ్వశాంతి కోసం. యుద్ధాలు ఇంక అక్కర్లేదు. దానికి మీరు ఏం చేయగలరు? దానికి ఈ క్లాసులన్నీ జరుగుతున్నాయి, ఈ పుస్తకాలన్నీ అందుకున్నాయి. ఇవంతా కూడా ఈ 70 పుస్తకాలు. ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకుని మీరు డెవలప్ చేసుకోండి. ఏం చెప్తా చెప్తున్నాను నేను, ఇది పంచతత్వాల మీద అధికారం వస్తే ఈ మ్యాజిక్లన్నీ జరుగుతాయి. ఈ మ్యాజిక్లే కాదు, ఆ పుస్తకాల్లో చెప్పిన మ్యాజిక్లన్నీ కూడా. కానీ తత్వాలంటే ఏంటో తెలియదు మనకి. ఇంగ్లీష్లో దాన్ని ప్రిన్సిపుల్ అంటాం. ఆర్కమిడీస్ ప్రిన్సిపుల్ మీరు విన్నారు కదా, సైన్స్ చదివిన వాళ్ళకి కొంచెం తెలుసు అది. ఆ ఆర్కమిడీస్ ప్రిన్సిపుల్ తెలిస్తే నీళ్లలో మునిగిపోయే వస్తువుని తేల్చగలం. అది ఆ ప్రిన్సిపుల్ లక్ష్యం. నీరు ఉంది, బరువైన పదార్థం, జలతత్వం ఉంది, పృథ్వీతత్వం ఉంది. కానీ పృథ్వీతత్వం లక్షణం ఏంటి? నీళ్లలో పడితే మునిగిపోతుంది. కానీ ఆర్కమిడీస్ ప్రిన్సిపల్ తెలిస్తే మునిగిపోయేది తేలుతుంది. పృథ్వీ తత్వము తెలిస్తే ప్రిన్సిపల్ తెలియాలి. జల తత్వము తెలిస్తే, అగ్ని తత్వము తెలిస్తే, వాయు తత్వము తెలిస్తే, ఆకాశ తత్వము తెలిస్తే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. ఇక్కడ మూడు చేతనత్వాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. మెలకుగా ఉంటాం, లేకపోతే కలలు కంటూ ఉంటాం, లేకపోతే సుషుప్తి నిద్ర అవస్థలో ఉంటాం. ఇది ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసా? ఇంతవరకు నేనేం చెప్పాను? నిద్ర లేవగానే నూతన శరీరం ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పాను. ఇంకా ఎలా పడుకోవాలో చెప్పాలి. హర్ది నయాజన్ హర్రాత్ నయీమౌత్, దానికి ఈ ముగ్గురు చాలా విశేషమైనటువంటి కృషి చేశారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు గారు. ఈ ముగ్గురిని దాటేసి వీళ్ళందరికంటే తర్వాత ఉన్నటువంటి సమాధి స్థితి గురించి గురుదేవుడు మాట్లాడతారు. ఇంచేత మీరు అద్వైతంలో మీ గురువు చెప్తున్నట్టు వెళ్తారు, ద్వైతంలో మీ గురువు చెప్పినట్టు వెళ్తారు, విశిష్టాద్వైతంలో మీ గురువు దగ్గరికి వెళ్తారు, మీ ఇష్టం. కానీ ఇక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తారు? సమాధి స్థితికి వెళ్తారు. మాండుక్యోపనిషత్తులో దీని గురించి వివరణ ఉంది. ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా మనము మెలకుగా ఉన్నప్పుడు ద్వైత స్థితిలో ఉంటాం. నేనుంటాను, ఇతరులు ఉంటారు. ద్వైతం అంటే ఇతరులు అంతే కదా, లేకపోతే మెలకుగా ఉన్నట్టు కాదుగా. ఇది అర్థమవుతుందా మీకు? అది మధ్వాచార్యుడు చెప్పేది. మధ్వాచార్యుడి గురించి ఏం చెప్తారు అంటే అతను వాయుపుత్రుడు అని. ఆకాశతత్వం, వాయుతత్వం మీద అతనికి మీ ఊపిరి పీల్చుకునే విధానాన్ని మార్చుకుంటే మీరు నిద్రపోవచ్చు, లేకపోతే మెలకు కావచ్చు. శ్వాస మీద తేడా ఉంది. శ్వాసని మార్చుకోవటం నేర్చుకుంటే మీరు మంచం మీద పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే మెలకుగా ఉంటారు. ద్వైతం అంటే అర్థమైంది కదా. మొత్తం మధ్వాచార్యులు, ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి, దీని మీద స్పెషలిస్ట్స్, సూపర్ స్పెషలిస్ట్స్. అది చెప్తే వాళ్ళు ముక్తి, జీవన్ముక్తి గురించి వాళ్ళ వ్యక్తులు, శిష్యులు చేస్తూ ఉంటే గురువులు ఎంత ఆనందిస్తారో. ఎందుకంటే వాళ్ళు పొందలేరు ముక్తి. పరమపూజ గురుదేవులు కూడా అదే చెప్తారు, ముక్తి అనే భ్రమలో ఉండకండి, అది అసంభవం అని. మరి వారి శిష్యులు ముక్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటే చేయి. ద్వైతం అంటే ఏంటో అర్థమైంది కదా. నువ్వున్నావు, ఇతరులు ఉన్నారు. స్వప్న స్థితిలో కూడా నువ్వు ఉంటావు, ఇతరులు ఉంటారు. కానీ అది స్పెషల్, మీకు అది. పక్కవాడు నిద్రపోతున్నా వాడికి ఆ కళ రాదు. అది రామానుజాచార్యులు చెప్పారు. రామానుజాచార్యులు బలరాముని అవుతారని. బలరాముడు ఎవరవుతారు? లక్ష్మణుడు అవుతారు కదా. కృష్ణుడితో దెబ్బతిని, రాముడితో దెబ్బతిని లాభం లేదు, నేనే అన్నగా పుడతాడు అన్నాడు. చివరికి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు పారిపోయాడు ఉద్ధవుడు. బలరాముడు యుద్ధంలో పాల్గొనలేదు, ఆ తప్పు జరుగుతూనే ఉంటుంది అంత పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు కూడా. కానీ బలరాముడు, హనుమంతుడు అనే పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, రామాయణం మొత్తం మన చేతనత్వాన్ని మార్చే విజ్ఞానం ఉంది అక్కడ. అవే అవతారాలు మళ్లీ మళ్లీ మనకి చెప్పుకుంటూ వస్తున్నాయి, కానీ మనం నేర్చుకోలేకపోతున్నాం. అక్కడ రామాయణం మీద నాకు ఆ బుక్ కనిపించటం లేదు, మీరు తర్వాత చూసుకోండి. రెండు పుస్తకాలు రాశారు, ఇప్పుడు నేను చెప్తున్న అందులోంచి చెప్తున్నవి. మర్యాద పురుషోత్తం రామ్, సంస్కృత సంజీవని, శ్రీమద్ భాగవత్ ఏవం గీత, రామాయణకి ప్రగతిశీల్ ప్రేరణయే. రామ్ సుప్రీం ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, ద పెనీషియా ఆఫ్ కల్చర్, శ్రీమద్ భాగవతం అండ్ గీత, ద ప్రోగ్రెసివ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ రామాయణ. ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీకు దొరుకుతాయి. మధ్వాచార్య జాగ్రత్త అవస్థ, శ్రీరామానుజాచార్య స్వప్నావస్థ. స్వప్నావస్థ ఉపయోగించుకోవటం నేర్చుకుంటే టైం లిమిట్స్ మీకు ఉండవు. స్వప్నంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి, ఆ అనుభూతులు మీకు వస్తాయి. రావా స్వప్నంలో? ఆ బాధలు పడతారు, ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. నిద్ర లేచాక మెలకు వస్తే 5 నిమిషాలు ఎంతో అయింటుంది. మొత్తం జీవితము అనుభవాల కోసమే మనం జీవిస్తున్నాం. కానీ ఒకే అనుభవాన్ని రిపీట్ చేసుకుంటూ ఆ అనుభవాలు వెనకాతలే పరిగెడుతూ వెళ్తాం. అంచేత రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, ఇవాళ మీకు ఏ అనుభవాలు వచ్చాయి? 0. కొత్త అనుభవాలు ఏమైనా వచ్చాయా ఇవాళ? కనీసం ఈ క్లాసులో కొత్త అనుభవాలు వస్తున్నాయి కదా, అదైనా ఒప్పుకుంటారా? పోనీలే. అనుభవం అంటే అది, నీ జీవితాన్ని శాసించాలి ఆ అనుభవం. మనం ఎంత లేజీ అయిపోయామంటే రిపీటెడ్ 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 దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే తప్ప అనుభవం మనకి అందదు. కళలో అనుభవాలు ఏమైనా అంటే ఏమంటాం, అది కళ అంటాం. కానీ సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ కూడా కళల మీదే ఆధారపడి ఉన్నాయి అన్నది సైన్స్ చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. కావాలంటే వెబ్సైట్లో డ్రీమ్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని చూసుకోండి, ఎంత లిస్టు దొరుకుతుందో. ప్రతి సైంటిస్టు ఒక కలగంటాడు, దాని మీద ఆ ప్రిన్సిపల్ డెవలప్ చేస్తాడు. రామానుజాచార్యులు అది అందజేశారు. మరి శంకరాచార్యులు వారు ఏమి అందజేశారు? మీకు ఒక స్థితి ఉంది, అందులో నో ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్. నిద్ర అంటే అంతే కదా, కళల్లో అనుభవం వస్తుంది. జాగ్రత్త అవస్థలో సరే అనుభవాల పరంపర వస్తుంది, కానీ నిద్రావస్థలో అనుభవం మీకు ఎందుకు రాదు అంటే, నిద్రలో మీకు స్పేస్ టైము రెండు ఉండవు. నిద్రాస్థితిలో ఇటు కాలజ్ఞానము లేదు మీకు, ఇటు స్పేస్ ఆకాశ జ్ఞానము లేదు. కలలోకే మీరు కల్పించుకున్నది, విశిష్టాద్వైతం అంటాం అందుకే దాన్ని. ద్వైతంలో మనందరికీ కామన్గా, ఇప్పుడు నేను ఇది మాట్లాడుతూ ఉంటే ఇది వింటున్న వాళ్ళందరూ ఇదే వింటారు, కామన్ అంటే టైమ్ అండ్ స్పేస్ కామన్, జాగ్రత్త అవస్థ. టైమ్ అండ్ స్పేస్ మీరే కంట్రోల్ చేస్తే స్వప్నం, మీరే కంట్రోల్ చేస్తారు. టైమ్ అండ్ స్పేస్ దాటిపోతే నిద్ర అవస్థ. కానీ టైమ్ అండ్ స్పేస్ లేని అనుభూతి ఎలా ఉంటుంది, దానికి చాలా దగ్గరికి వచ్చాడు ఐన్స్టీన్. చాలా చాలా దగ్గరికి వచ్చాడు, చాలా దగ్గరికి వచ్చేసాడు. ఈ క్వాంటం ఫిజిక్స్, క్వాంటం కెమిస్ట్రీ ఇవంతా కూడా కాలాతీత దేశాతీత స్థితికి వెళ్లేవి కనుక, ఇప్పుడున్నటువంటి సైన్స్ కరెక్ట్గా దానికి అంటే నిద్రాస్థితిని దాటిపోయే స్థితికి మీరు వస్తారు. అప్పుడు వస్తే ఏమవుతుంది, జాగ్రత్త స్వప్న నిద్రాస్థితి మూడింటికి ఏ శక్తి పనిచేస్తుందో ఆ సమాధి స్థితిలోకి వెళ్తారు. అదే గురువు గారు గాయత్రి మంత్రం ద్వారా అందజేస్తున్నది. అందువల్ల వేదాలలో మీరు చదివేటటువంటి గాయత్రి మంత్రము, పరమపూజ గురుదేవుడు చెప్పిన గాయత్రి మంత్రము ఒకటి కాదు. డాల్టన్స్ యాటము, ఐన్స్టీన్స్ యాటము ఒకటి కాదు అంటే అర్థమవుతుంది కదా, పేరు యాటమ్ అనే వాడుతున్నారు. కానీ ఐన్స్టీన్ యాటంలో మీ లోపల ఉన్న ఎనర్జీ బయటకు వస్తుంది, డాల్టన్ యాటంలో యాటమ్స్ ఉంటాయి. ఇంచేత గురుదేవుల గాయత్రి మంత్రము మీలో జాగృతమైనటువంటి శక్తిని బహిర్గతం చేస్తుంది. ఇంతవరకు గురుదేవుల సైన్స్ అర్థమైంది కదా, ఇప్పుడు బుక్స్ సీక్వెన్స్ చూపించు. 70 వాల్యూమ్స్ 11 భాగాలుగా చేయబడ్డాయి. మొట్టమొదటి చూడండి, మొట్టమొదట ఏ దిశకు వెళ్ళాలి, ఆత్మ జాగరణ వైపు వెళ్ళాలి. ముందు మీలో ఉన్నటువంటి ఆ పంచతత్వాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియాలి. దానికి ద పాత్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్, ద యోగా ఆఫ్ సరెండర్, సమర్పణ చేయటం నేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఎలక్ట్రిసిటీ చెప్పినట్టు వింటున్నాడా లేకపోతే ఎలక్ట్రిసిటీని శాసిస్తున్నాడా? చెప్పినట్టు వింటున్నాడు. ఇలా చేస్తే కరెంట్ ఇలా వెళ్తుంది, ఇలా చేస్తే కరెంట్ ఇలా వెళ్తుంది. వీడిష్టం వచ్చినట్టు వెళ్ళదు, అది దానిష్టం వచ్చినట్టు వెళ్తుంది. ఆ నియమాలకి సమర్పణ చేసుకున్నాడు కనుక ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోగలుగుతుంది, అంతే కదా. కొంచెం పుస్తకాలు, 7 పుస్తకాలు చాలా జాగ్రత్తగా చూడండి. ఇంతకంటే మంచి పుస్తకాలు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో నేను చాలా చదివాను. ఈ యాంగిల్లో ఉన్న పుస్తకాలే చదివాను. వాటి అన్నిటినీ ఏకీకరణ చేసి వాటికి ఒక నూతన దిశ ఇచ్చారు ఈ పుస్తకాలలో. మొట్టమొదటి ఏంటి అంటే ఏన్ ఇన్సైట్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ యుగద్రష్ట. అదే కదా నేను చెప్తున్నాను, ఆయన చేసినవన్నీ ఎలా చేశాడు. ఆ పుస్తకమే ఇప్పుడు నేను మీకు పేజీ నెంబర్స్ అవి చెప్పటం లేదు, కానీ అందులో ఉన్నవే చెప్తున్నాను. మొత్తం నేను చెప్తున్నదంతా ఈ పుస్తకంలో ఉంది అంతా. ఇంకా సాధన అండ్ ఆరాధన ఆఫ్ లైఫ్ డివైన్, దాని తర్వాత ఉపాసన ద యోగా ఆఫ్ సరెండర్. ఉపాసన ద యోగా ఆఫ్ సరెండర్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్నది కాళిదాస్ చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. సరెండర్ అంటే ఏమిటి? అంచేత ఆ సినిమా ఏమైనా మీరు పెట్టుకుని చూస్తే, నన్ను అడిగారు సినిమాయే చూపించేయండి అని, చూపిద్దాం అనుకున్నాను కానీ అది చూపిస్తే మళ్ళా మీరు నేను చెప్పేది వినరేమో అని భయపడి చూపించటం లేదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు ఎవరు ఆవిడ, శ్రీరంజి, ఆ సినిమాలో ఈ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సరెండర్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, సరెండర్లో తప్పులు చేసినా పర్వాలేదు వాళ్ళు కరెక్ట్ చేస్తారు అది కూడా మీకు తెలుస్తుంది. అదే గురువు గారు చెప్తారు, ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ సాధన, సాధన వల్ల సిద్ధి బుక్ 1, సాధన వల్ల సిద్ధి బుక్ 2, ఫ్రమ్ సబ్ కాన్షియస్ టు కాన్షియస్. ఇవి 7 బుక్స్. దీనితో మీరు లైన్లో పడతారు, ఇమ్మోర్టాలిటీ వైపు వెళ్తారు. ఈ 7 పుస్తకాలతో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అందులో ఏదో ఒక బుక్ ఏదో కొంచెం దమ్మున్నవాళ్ళు ఆ 7 బుక్కుల సారాంశాన్ని ఇవ్వగలిగితే, హెవీ వర్కే కానీ తప్పదు. భారతదేశ స్వాతంత్రానికి అందరూ కష్టపడలేరు, కొంతమంది వాళ్ళ ప్రాణాలు ఇచ్చేసినంత పని చేశారు. స్వాతంత్రం వస్తే అందరికీ వస్తుంది. అంచేత ఆ ఉదాహరణ ఏంటో చూసుకోండి. అంచేత ఈ 7 బుక్స్ మీకు అసలు లైఫ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా జీవించాలో చెప్తాయి. నెక్స్ట్, ఇంత చేశాక అసలైన సిసలైనటువంటి సబ్జెక్ట్ వస్తుంది. భగవంతుడి మీద మీకు నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు, కానీ ఇద్దరు బిహేవియరు ఒకలాగే ఉంటుంది. నమ్మకం ఉన్నవాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు, నమ్మకం లేనివాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్నాక సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, దయాసాగరుడు, ప్రేమసాగరుడు అయిన ఈశ్వరుడికి మనం చెప్పకూడదు మనం ఏం చేయాలో, మనకు ఆయన ఏమి ఇవ్వాలి. సర్వజ్ఞుడైనటువంటి వాడికి నువ్వు చెప్తావా ఆయన సర్వజ్ఞుడు అని నొప్పుకుంటే నువ్వేం చేయాలి? ఆయన ఎక్కడుంచితే అక్కడ ఉండాలి. ఇష్టపడా, బాధతోనా, తెలుసా నేను ఎంత బాధపడిపోతున్నాను, ఈశ్వరుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లోనా ఉంచుతాడు అంటే పాపం ఈశ్వరుడికి తెలియదు నిన్ను ఎక్కడ ఉంచాలో. అలాంటప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి? ఈ విషయం తెలుసున్న వాళ్ళని అడగాలి. గురువులను అడిగితే వాళ్ళు చెప్తారు ఏం చేయాలి. ఇంత ముందు ఈశ్వరుడు అంటే ఎవడు? చాలామంది ఈశ్వరుడు అంటే ఎవడు అంటే, మనమందరం ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణే చెప్తాం, సర్వజ్ఞుడు, ఇంకా మీ ఇష్టం ఎంతైనా ఆయనకి ఏమంటారు విశేషణాలు పెట్టేసుకోండి, కానీ అది ఈశ్వరుడు కాదు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట ఈశ్వర, అది డెఫినేషన్ పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. క్లేశ, క్లేశ అంటే నువ్వు పడుతున్న బాధలు. కర్మ, యువర్ ఎబిలిటీ టు ఫేస్ ఇట్ ఆర్ రన్ అవే ఫ్రమ్ ఇట్ ఆర్ సాల్వ్ ఇట్ ఆర్ ఫేస్ ఇట్. కర్మ, ఏ కర్మలు చేస్తాయి. కానీ కర్మలకి ఒక ప్రాబ్లం ఉంది, అప్పటికప్పుడు అవి రిజల్ట్ ఇవ్వవు. విపాకంలో, విపాకం అంటే పాకంలో పడాలి. జయము విజయము ఏంటి తేడా రెండింటికి? జయము కంటే విజయము విపాక చెందింది, పాకము విపాకము. క్లేశ కష్టాలు నీకు వచ్చేవి, ఆ కష్టాన్ని ఫేస్ చేయడానికి నువ్వు కర్మలు చేస్తావు. చేసిన కర్మ అప్పుడే రిజల్ట్ ఇస్తుందా? ఇవ్వదు, ఇట్ టేక్స్ టైం. విపాక, క్లేశ కర్మ విపాక ఆశయై, ఆశయై అంటే రిజర్వాయర్, రిజర్వాయర్, నీటి రిజర్వాయర్ని జలాశయము అంటాం. ఆశయై అంటే అర్థమైంది కదా, జలాశయం బదులు క్లేశ కర్మ విపాక ఆశయై. అపరామృష్ట, నువ్వు బాధపడతావు, నువ్వంతా చేస్తావు, కానీ ఈశ్వరుడికి అది తగలదు. అపరామృష్ట ఈశ్వర, దాన్ని సాక్షిభావము అంటాం. అది ఈశ్వరుడు. ఎక్కడున్నాడు? నీ క్లేశకర్మల విపాక ఆశయం ఎక్కడుంటుంది? పక్కవాడింట్లో ఉంటుందా, నీ దగ్గర ఉంటుందా, లేకపోతే నీలోనే ఉంటుందా? నీలోనే ఉంటుంది. ఎక్కడుంటుందో చూసుకోండి. దాన్ని అక్కడ ఆ ఈశ్వరుడిని ఎలా ఉంటాడు, అది ఈ పుస్తకాల్లో చెప్పాడు ఆయన. 8 పుస్తకాలు, పుస్తకాల పేర్లు చూపించండి. హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ గాడ్. ఇంకా మీ ఆశయం రిజర్వాయర్ ఎంతవరకు మీతో ఉంటుంది? బతికున్నంత వరకు. నువ్వు చచ్చిపోయాక మీతో ఫాలో అవుతుంది అది. మీతో పాటు వెంట వచ్చేది మీ క్లేశకర్మ విపాకమే నెక్స్ట్ బర్త్లోకి, ఆ నెక్స్ట్ బర్త్లోకి వస్తుంది. అది ఎలా వస్తుంది అన్న దానికి ద ఫిలాసఫీ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ గాయత్రి. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. ప్రాణాలను రక్షించేది గాయత్రి. దయచేసి ఓం భూర్భోస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ సుధీమై ధీర ప్రచోదయాత్ అంటేనే లైఫ్ వస్తుంది అనే భ్రమలో ఉండవద్దు. ఇట్ ఈజ్ ఎ సైంటిఫిక్ ఫార్ములా. జయదేవుడు, బిల్హణుడు పేరు విన్నారా? వీళ్ళని భక్త జయదేవు పేరు విన్నారా? బిల్హణుడు పేరు విన్నారా? ఆయనే మళ్ళీ కాజాలో నారాయణ తీర్థుల వారిగా జన్మించారు. నారాయణ అంటే కూడా లైఫే. నారా ఆయన, నారా అంటే ధారలు, జలధారలు, అయనము అంటే ఇది. నారాయణ లైఫ్ యొక్క తీర్థులు వారు. అదృష్టం ఏంటి అంటే మనకి అక్కడికి నేను చాలా మందికి చెప్పాను వెళ్ళండి అని. ఎవరైనా వెళ్ళారా? పాపం ట్రాన్స్పోర్ట్కి లాభం అయ్యా. మీరు భారతరత్న కావాలి అంటే మీరు కాజాకి వెళ్ళి వస్తూ ఉంటే బస్సు వాళ్ళకి, వాళ్ళకే వాళ్ళకి ఓ పని ఇచ్చినట్టు ఉంటుంది. మీరు భారతరత్న అవార్డు పొందవచ్చు. అక్కడ ఆయన మంత్రం ఇచ్చాడు, రామ కృష్ణ నా పేరు చెప్పుకుంటున్నాను. ఆయన మంత్రం ఇచ్చాడు అంటే రామ కృష్ణ గోవింద. అక్కడ మూడున్నాయి, రామ సోలార్ ఎనర్జీ, కృష్ణుడు చంద్రవంశీయుడు, గోవిందుడు ఇడ పింగళ. ఇడ చంద్ర, పింగళ సూర్య, సుషుమ్న గోవింద. ఇంచేత రామకృష్ణ గోవింద అనుకున్నా మీరు అక్కడికే వెళ్తారు. ఓం భూర్భోస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ప్రచోదయాత్ అన్న అక్కడికే వెళ్తారు. కానీ రామ కృష్ణ గోవింద అంటే పెద్ద ప్రమాదం ఏమొస్తుంది అంటే మీకు దశరథ పుత్రుడు రాముడు కనిపిస్తాడు తప్ప మీ పింగళ కనిపించదు. అంటే మీరు ఆ హ్యాబిట్ పడిపోయారు. కృష్ణ అనగానే మీ ఇష్టం బట్టి, రాసక్రీడ చేసిన కృష్ణుడో, మహాభారత యుద్ధం చేసిన కృష్ణుడో, పూతన వధ చేసిన కృష్ణుడో ఎవడో గుర్తొస్తాడు తప్ప మీ ఇడానాడి గుర్తురాదు. అందుకని గురుదేవులు ఏమన్నారు అంటే రామకృష్ణ గోవింద అనకుండా తత్సవితుర్వరేణ్యం. మళ్ళా సూర్యుడే అక్కడ, రామ అన్నా సూర్యుడన్నా భావం ఒకటే అక్కడ భావం. భర్గోదేవస్య ధీమై, చీకటిని పోగొట్టేది రాత్రుళ్ళు ఏది? చంద్రుడు. ధీయోయోన ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సైంటిఫిక్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకే ఇది చెప్తున్నాను, ద అకల్ట్ అనాలిసిస్ ఆఫ్ గాయత్రి సాధనలో ఈ గుహ్యాలన్నీ ఆయన బయటికి చెప్తాడు. ద ఎవిడెంట్ మిరకల్స్ ఆఫ్ గాయత్రి సాధన, ఇది ఎవరి జీవితాలలో వాళ్ళకి మీకే తెలుస్తుంది. కానీ గాయత్రి సాధన మిరకల్ అంతా దేని మీద ఉంది? మీ ఇడ, మీ పింగళ, మీ సుషుమ్నాలో ఫ్లో అయ్యే కరెంట్ మీద ఉంది, విద్యుత్ శక్తిధారల మీద ఉంది అన్నది గుర్తుంచుకోండి. విద్యుత్ శక్తిధారకి వేదాలలో ఇచ్చినటువంటి పేరు ఇంద్రుడు. కానీ విద్యుత్ శక్తిధారలో ఇప్పుడు మనం ఉన్నామా లేదా? మనం అంతా చూస్తున్నాం కదా. అంచేత కృష్ణుడు అక్కడ ఇంద్రుడికి బ్రేక్ వేస్తాడు. ఇంద్ర పూజ ఆపుతాడు కదా. నేను చెప్పింది అర్థమవుతోందో? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అర్థమవుతోందో ఏం చెప్తున్నాను? కానీ దేన్ని ఎత్తాడు? అంటే మీకు ఓ పర్వతం కనిపిస్తుంది. గో అంటే సూర్యకిరణాలు అనే అర్థం ఉంది, వాక్ అని కూడా అర్థం ఉంది. వర్ధనం అంటే, వర్ధనం అంటే ఏంటి? పెంచడం. అంచేత నీ వాక్ శక్తిని కనుక పెంచుకోగలిగితే నీలో జరుగుతున్నటువంటి ఆ మూడు ఎలక్ట్రికల్ కరెంట్స్ని దాన్ని ఎత్తగలిగితే ఎత్తేస్తావని ఆయన చెప్తే, భాగవతం అది చదువుతున్న వాళ్ళు ఇదే వర్ణించి దానిలో అనేకానేక వాళ్ళకి నచ్చినటువంటి లాజికల్ అన్ని పెట్టి చెప్తూ ఉంటే సైన్స్ ఎక్కడుంటుంది? భాగవతం అందరికీ తెలుసు, కానీ పూతన విషపానంలో సైన్స్ ఏంటి? శకటాసుర వధలో ఉన్న సైన్స్ ఏంటి? అవంతా చెప్పు ఉంటాడు ఆయన ఈ పుస్తకంలో కాదు. ఇందాక నేను చూపించానే భాగవతము, ఇంకోటి ఏంటి గీత, రహస్యాలు అందులో చెప్తాడు ఆయన. డైలీ సాధన ఆఫ్ గాయత్రి, భలే సాధన చేస్తారు. సాధన అంటే అర్థం ఏంటి? గురువుగారు ఒకటే చెప్పారు, నువ్వు ఉపాసన ఎంతసేపు చేస్తావో నాకు అనవసరం, సాధన మాత్రము 24 గంటల కంటే తక్కువ చేయవద్దు. మన అదృష్టం బాగుంది, రోజుకి కర్మకాలి మనకి 48 గంటలు ఉంటాయని ఏం చెప్పుండేవాడు రోజుకి? ఎందుకన్నాడు ఆ మాట? సాధన అది. ఇంతకీ గందరగోళం అంతా ఎందుకు చెప్తున్నాను? నీ శ్వాసలో ఉన్న ప్రాణము నెత్తురులోకి, బ్లడ్లోకి, జలతత్వంలోకి వెళ్ళాలి, అది సాధన. నీ ఊపిరి ఎలా పీల్చుకుంటున్నావు నువ్వు? మీరు ఎప్పుడైనా రెస్ట్ పుచ్చుకుంటున్నారా ఊపిరికి? రెస్ట్ ఇవ్వరా? ఇప్పుడు చాలా అన్యాయం, నేను కేసు వేయిస్తా. 8 అవర్స్ ఎంతో కంటే ఎక్కువ వర్క్ చేయిస్తే, మా లేబర్ లాలో చెప్పారు నాకు కరెక్ట్గా తెలీదు, కానీ వర్క్మెన్కి మధ్యన రెస్ట్ ఉండాలి అని విన్నా. మీరేంటి మరీ అంత వర్క్ చేయిస్తారు? నేను టీ బ్రేక్ కావాలా? నేను ఓకే ఓకే. అంచేత మరీ అంత కోపడుతున్నానని భయం వేసిందా? 24 గంటలు సాధన చేస్తున్నాను కానీ నాకు బ్రేక్ కావాలి. కానీ ఇది అర్థం చేసుకోండి, సాధన 24 గంటలు జరగాలి. నువ్వు ఎలా మారుతున్నావో నీకు తెలియాలి, అది ఆయన చెప్తాడు అందులో. మరి అంత పెద్ద విషయం చెప్పినప్పుడు న్యాచురల్గా మీరందరూ పార్టీలుగా మారి కేసు ఎవరి మీద వెయ్యాలి అవంతా నిర్ణయించుకోండి. కావాలంటే లా ఎక్స్పర్ట్ కూడా ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన సలహా తీసుకోవచ్చు. జై గురుదేవ్. బ్రేక్.